మాస్టరు జోక్లా చెప్పేవారు, ఆ జోక్ కాదు యాక్చువల్గా. కానీ అది వింటే నవ్వు తప్ప వెనక్కి వెళ్ళలేము, ఎందుకంటే అటు ఇటు తిరగదు బుర్ర, అక్కడ ఆగిపోతుంది. మా అందరం ఇలా పాఠం చెప్పుకుంటుంటారు. చెప్పుకుంటే పులి వచ్చింది అక్కడ, పులి వస్తే ఏం చేస్తుందని అడుగుతారు. ఏం చెప్తారు ఆంధ్రం?
అదే చేస్తుంది.
అలా గురువు వస్తే ఏం చేస్తాడండి? ఆయనే చేస్తాడు, మనం చేసేది ఏమంటారు? గురువే పులి అనమాట. పులిని రానివ్వాలి, పులి వస్తే దింకేస్తుందని భయపడతాం. అది గురువుగారు అలా చెప్తారు. ఒకసారి మేమందరం అదే శపథ సమారోహం వాటికి వెళ్ళినప్పుడు 15 లక్షల మంది వచ్చారనుకుంటున్నారు, ఓకే. మీ ఉద్యోగాలు చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు అనుకుంటున్నారు, ఓకే. కానీ మీకు ఉద్యోగం ఇప్పించింది నేనే, మిమ్మల్ని వెనక పట్టుకుని లాక్ వచ్చి కూర్చోబెట్టుకున్నది నేనే. అందుకని మనం ఇక్కడ నేను వచ్చానని నేను కానీ, మీరు వచ్చారు మీరు కానీ కాదు. కూర్చోబెట్టుకుంటారు ఆయన కావాల్సి, అంటే మేమే ఆయన కావాల్సిన వాళ్ళం అని అనుకోకూడదు. చాలామందిని పిలిచిట్టారు, వచ్చిన వాళ్ళు వస్తారు. అలాగే మాస్టర్ ఇంకోటి చెప్తున్నారు, మనం మాస్టర్నే కాదు వేరే వాళ్ళు కూడా చెప్తే మనకి బాగా అర్థమవుతుంది. మాస్టర్ చెప్తుంది ఏంటంటే, మొట్టమొదటిసారి 1962 ఆ ప్రాంతంలో అనుకుంటాను శ్రీల ప్రభుపాదులు ఇస్కాన్ పెట్టినాయి. షిప్లో వెళ్తాడు, అప్పటికి షిప్లో ఇంకా ఫ్లైట్స్ అంత లేవు అమెరికాకి, అంటే వెళ్ళలేము మనం అంత డబ్బు పెట్టుకుని. వెళ్తే ఎవ్వరూ లేరు ఆయన రిసీవ్ చేసుకోవడానికి. ఎలాగోలా కష్టపడి ఆయన దగ్గర ఉన్న 45 డాలర్లు 50 డాలర్లు ఉంటాయి, అవి మెల్లిమెల్లిగా అయిపోతుంటాయి. సడన్గా బెంగాలీ వాళ్ళు గృహస్థులు పరిచయం ఉంటారు, ఆయన ఇంట్లో ఉంటాడు. ఆయన ఈయన అన్నం ఈయనే వండుకోవాలి రూల్ ప్రకారం, వాళ్ళు పెడితే తినకూడదు ఇలాంటివేవో చేస్తుంటాడు. ఆ తర్వాత మెల్లిగా ఒక గది తీసుకుంటాడు. ఈయన చెప్పే వినడానికి ఎవరు లేడు, ఆయన మటుకు టైం టేబుల్ వేసి ఉంటాడు. సోమవారం చెప్తాడు, మంగళవారం చెప్తాడు, గురువారం చెప్తాడు. అలాగా ఆ టైంకి ఆ గదిలోనే చెప్పేసుకుండేవాడు అంతే. అలా ఎవరు ఆడియన్స్ ఉండేవారు కాదు. ఇలా చేస్తూ ఉండగా సడన్గా హిప్పీ గ్రూప్ ఉంటుంది కదా, వాళ్ళు అదేదో శంకరాభరణ సినిమాల్లో ఆయన నేర్పించిన సంగీతం పాడతారు. అలాగ వీళ్ళు వస్తే, ఓ అలాగా మా ఇస్కాన్లో మా కృష్ణుడి కంటే ఎక్కువ కిక్కిస్తుందో మీ పాప మ్యూజిక్ ఏది అని చెప్పి అడిగితే వాళ్ళు సరెండర్ అయిపోతారు. అప్పుడే వాళ్ళని మార్చడం అంటే ఏదో వింత అనమాట, 7వ వింత తర్వాత 8వ వింత లాంటి ఆ దెబ్బతోటి ప్రచారం అయిపోతుంది. బ్రహ్మాండ కృష్ణ కాన్షియస్నెస్ అంటే ఇంక తీరుకొనుకుని ఆయన ఊపిరాడినంత మంది వచ్చింది. అంటే ఈ సాల్ టైం దానికోసం వెయిట్ చేసి, అలాగే వాళ్ళకి యుగ యుగాలు వెయిట్ చేసేంత సహనం ఉంటుంది. మాస్టర్ నాకు ఒక కథ చెప్పేవారు, మీకు చెప్తూ ఉంటాడు మాస్టర్, నాకే చెప్పారని ఏం లేదు, మీకు చెప్తూ ఉంటాడు. ఇద్దరు పార్క్లో కూర్చున్నారు, పార్క్లో కూర్చుంటే
మరి అడ్డం అడ్డం పెట్టద్దు అదే రిసీవ్ చేసుకుంటాం.
పార్క్లో కూర్చుంటే ఒక ఆయన పెద్ద మళ్ళా చిన్నవాడు, ఆయన జేబులో సిగరెట్ తీసేట్టారు, గాలి వచ్చింది ఆరి, మళ్ళీ తీసాడు ఇంకో పుల్ల, ఇలా పుల్ల తీసినాడు కొడుకు ఆరిపోయింది, పుల్ల తీసినాడు ఆరి. పక్కన కూర్చున్న వాడు చూస్తున్నాడు, 99 పుల్లలు అయిపోయాడు, 100 పుల్ల తీసి వెళ్ళి తీసుకుంటాడు మాట్లాడుతున్నాడు. అప్పుడు వినాలా వింటే మనిషి మాస్టారు, మీరు 99 పొల్ల వెలిగించారు కదా, 99 వేస్ట్ చేశారు, 100 వెలిగించారు, మీరు 99 అప్పుడు చెయ్యడ్డు పెట్టి వెలిగించుకోవచ్చు కదా అన్నట్టు. ఈయనకి ఆయనే మాట పెట్టాడు, నువ్వు నేర్చుకోవాలి ఇదే ఫస్ట్ క్లాస్, 99 ప్రయత్నాలు చేసిన వాళ్ళకి 100 ప్రయత్నం చేయాలి, సహనం వెయిట్ చేయటం. అదే అది బాబా ఏం చెప్తారు, ప్రేమతో సహనంతో వేచి ఉండు. వేచి ఉండడం అంటే మనకు అర్థం కాదు, అగ్గిపోలకి చూపించాడు ఆయన ఎలా చేయాలి, అలాగే చెప్తారు గురువు, అలాగే వేచారు మాస్టర్ గారు, అలాగే చెప్పుకుంటారు. అలా చెప్పిన కథలో ఇదో కథ, ఏమర్థమైంది అడిగాడు నా కథ చెప్పి, ఏమర్థం అవుతుంది వెలిగించాడు కదా, వెలిగించి 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 విసుక్కోకుండా మొహంలో ఎక్కడ పాపం ఇప్పుడు కొంచెం పనంలో అనుకోండి వెంటనే మనం ఏం చేస్తాం అనకుండా ఉంటుంది నేర్చుకోవాలి సార్. అంతే పాఠం అనమాట. అలాగే మనం ఇప్పుడు ఇక్కడ కూర్చున్నానుకోండి, గురుసత్తా అనుగ్రహం మనం స్వీకరించాలి. ఆయన ఎప్పుడు మాట చెప్తాడు, వర్షం అనేది కురుస్తూ ఉంటుంది, వెళ్ళి దాంట్లో తడవగలిసిన వాడు తడు తడుస్తాడు, చూసి వర్షం అనేది షర్ట్ వేసేసుకునే వాడు తలుపులు వేసేసి కూర్చుంటాడు. కానీ అలాగే గురువులు కూడా ఎప్పుడు మనం ఇవాళ మనం ప్రయత్నం చేస్తాం, మాస్టర్ ఎప్పుడు రెడీ మన వైపు నుంచి ప్రయత్నం ఎంత అనేది చేస్తాం. సో ఇంకా రావాల్సిన ఉన్నారు కానీ టైం ప్రకారం మొదలు పెడతాం ఓంకారం. ఈ ఓంకారం అనే ముందు ఆ గురుసత్తా అనంతమైన గురుసత్తా అణువణువుగా ఉన్నది ఆగిది, కొత్తగా మనం ఎంచుకోకలేదు, మనలో కూడా ఉంది. మనలో ఉన్న గురుసత్తాన్ని మనం గుర్తిస్తాం. చాలా కథ ఉంటాయి దాంట్లో ఏంటంటే, అతను వేరే దేశం వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడు వస్తాడు, వచ్చేసరికి అక్కడ ఎదుర్కొన్న వాళ్ళు వీడు ఎవడాడు, మీ కొడుకు అనేది మీరు వెళ్ళేటప్పుడు మీకు ఏమైనా పొట్టలో ఉన్నాడు, మీరు వెళ్ళినందుకు ముఖ్యం పెద్దవాడు అంటే ఇంకోటితో ఉన్నా అనుకున్నాను నేను అనుకోవాలి అక్కడ, అంటే అక్కడ తెలియకపోవడం గేమ్ లేదు. అలాగే మనం కూడా అంతా ఉన్నా కూడా మనం గుర్తించలేదు, మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే గుర్తించకపోవడం. మనం ఎప్పుడు చెప్పుకుంటాం రెండే అక్షరాలు గుర్తు, మూడు అక్షరాలు సాధు అంతే. వివేకానందుడు చెప్పిందని నేను బాగా ఇష్టమైన వాటిలో అది ఉంటాయి, మొత్తం అంతా మూడే అక్షరాలు కదా, ఏంటంటే సాధన. అందుకని మనం ఆ సాధన ఆ గుర్తులో ఉన్నాం. ఓంకారం చేస్తాం, ఓంకారం చేసేటప్పుడు విశ్వం అంతా అణువణువుగా నిండిన అఖండ గురుసత్త ఆ దివ్య అనుగ్రహంలో నేను ప్రవేశించాను. అక్కడ బయట నుంచి రెడ్డి అంటాను, అలాగే మనం బయట ఉన్న ప్రస్తుతం అనుకుంటున్నాం, మన ప్రవేశం అడుగుతుంది, మనలోనే ఉంటాడు, నాలోనే ఉన్న గురువుకి నా అనుగ్రహానికి పాత్రలు అయ్యేటట్టు గురువు నాలో ఎప్పుడు ఉన్న గురువు నేను ఎప్పుడు అనుభూతి చెందేటట్టు, ఎప్పుడు నాలో ఉన్న గురువుని నేను దర్శించేటట్టు ఆ రకమైన అర్హత నాకు అర్హత ఉంటే తప్ప గురువు ఆయన అనుకుంటే తప్ప కూడా రాలేదు. మాస్టర్ చాలాసార్లు చెప్తారు, నేను అనుకున్నాను కాబట్టి నువ్వు వచ్చావు రాజమండ్రి నుంచి, నువ్వు రావాలనుకుంటే రావు. అలాగే ఇప్పుడు కూడా ఆయన అనుకున్నారు కాబట్టి శంబళం వచ్చు. అది దృష్టిలో పెట్టుకున్నాం, మనలో ఉన్న గురువు దగ్గరికి మనం ఏ వెళ్తుంది, ఈ శరీరానికి ముగిపోతుంది మొదలు కాదు కదా, మన మధ్యలో చేతనత్వం ఉందంటే ఆ చేతనత్వం అంతా గురువు దగ్గరికి గురువు పాదాలని వెళ్తుంది భావన చేసుకోండి. మనలో పనిచేస్తున్న చేతనత్వం మొత్తం ఈ ఓంకారం అనడం వల్ల మన హృదయంలోనే ఉన్న గురు చరణాలన్నీ వెళ్తుంది. గురువు యొక్క అనుగ్రహంతో, గురువు యొక్క ఆశీస్సులతో వారు కోరుకున్న పనుల్లో మనం నిమగ్నమయ్యేటట్టు మనల్ని ప్రేరణిస్తాం, దానికి కావాల్సిన జ్ఞానం ఇస్తాం, దానికి కావాల్సిన శక్తిని ఇస్తాం. కాబట్టి ఈ మూడు విషయాలు దృష్టిలో పెట్టుకుంటూ ఓంకారాన్ని అంటూ ఎంత శ్రావ్యంగా ఎంత ఊపిగ్గా అంటాం బ్రేక్ చూడకూడదు, ఓం అన్న ఓ మధ్యలో మళ్ళీ గుర్తు తెచ్చుకొని అనుకోండి, కంటిన్యూస్ తెచ్చుకోండి. అంటే కొందరు ఏం చేస్తారు, బ్రేక్ అయిందనుకోండి అక్కడ అక్కడ మళ్ళీ అక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్ అలా చేయకూడదు. అందుకని ముందు బాగా గాలి పీల్చుకోవాలి. ఇది మనం ట్రైనింగ్ సెషన్ లాగా చెప్పుకుంటున్నాం కాబట్టి డీటెయిల్స్గా చెప్పు, డీటెయిల్గా చెప్తాను. గాలి పీల్చుకుంటున్నప్పుడు మనసులో ఒక ఎంత పీల్చుకోగలం అంత మనకు తెలుసు, అంతే పీల్చుకోవాలి. ఎక్కువ పీల్చుకోవాలి, ఎక్కువ పీల్చుకుంటే ఏమవుతుందంటే అనకూడదు, తర్వాత అలా చప్పుడు వచ్చేటి అనకూడదు, మెల్లిగా శాంతంగా ఒకళ్ళు తగలకూడదు, ఒకళ్ళకొకళ్ళు తగలకూడదు. వెన్నుపోసారి ఇది ఎలా ఉందో అలా ఉంటుంది, ఇది వెన్నుపోసారి అనుకుందాం, ఇది మెడ అనుకుందాం, ఇది తలకాయ అనుకుందాం, ఈ మూడు ఒకే లైన్లో ఇలా కూర్చోకూడదు, ఇలా కొంచెం ఇలా ముందు చూసినా కొంచెం వంగచ్చు, ఇలా కూర్చున్నా పర్లేదు కానీ మెల్లిగా ఇలా వంగుతుంది. తర్వాత ధ్యానం బాగా చేసుకుంటే కొంచెం లాగి మహర్షి అని గుర్తు తెచ్చుకోడు, ఇలా నవ్వుతూ ఉంటాడు, ఇలా నవ్వు నవ్వితే కాదు లోపల వాడు దూరుతుంది, దూరితే నవ్వు. అది కూడా వాడు మనందరికీ అర్థం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మనందరం కూడా నవ్వు అంటే ఏంటో తెలియదు, అక్కడ చూడండి ఎలా వస్తుంది, నవ్వు కాదు అది లోపల ఉంది కాబట్టి అది ఎలా వచ్చింది, మనమంతా మనం నవ్వేది మనకు తెలియదు నవ్వుతున్నాం. నవ్వటం అనేది మనం చేసే పని, దానిలో నుంచి వచ్చేది ఏంటి అలా ఎక్స్ప్రెస్ అవుతుంది అది రెండు, కానీ రెండు ఒకలా ఉంటాయి. మిలారేపా పుస్తకం చదివే వస్తుంది చివరిలో ఒకటి చెప్తాడు మాకు పదో పదిహేను వరుసగా, నీకు నీకు ఇష్టమైన వాళ్ళని చూసినప్పుడు కలిగే కళ్ళను కూడా నీకు నీకు సాధనలో ఆ పారవశ్యంతో వచ్చే రెండు ఒకలా ఉంటాయి, రెండు కాదు ఒకటి. ఉప్పు కప్పు అనుకుని ఒక్క పోలికి రెండు చూడ చూడ రుచులు జాగ్రత్త. అలాగే ఇది వేరు కలిగింది. అలాగే మన లోపల ఒకటి దిగితే కనుక వచ్చే నవ్వు ఒకలా ఉంటుంది, ఖచ్చితంగా తెలుస్తుంది మనకు. యు కెనాట్ రెసిస్ట్. అలా అలాగా మొహం విప్పారకుండా ఉండలేదు అది వస్తే అది గుర్తుపెట్టుకుంది. ఇది నాకు ఇలా ఉందని మీకేం తెలుసు, సంథింగ్ సంథింగ్ స్పెషల్. ఆ సంథింగ్ స్పెషల్ కూడా మనకు కూడా అర్థం. అది ఆనంద స్వరూపం అంటే భావన, గురువు ఆనంద స్వరూపం. ఎప్పుడు ఆనందం అవన్నీ కూడా ఇప్పుడు మనకు ఈ ఓంకారం అంతం తప్పి మన హృదయంలోనే ఉంటాయి. హృదయం ఎక్కడుంది పాట చూసారు, హృదయం ఎక్కడ ఉన్నది అంటే హృదయం అంతటా ఉన్నదే హృదయం ఇంకోటి లేదు. అసలు ఎంత హృదయం, ఈ హృదయం నీటిలో ఆకాశం దాంట్లో ఇంకోటి ఉన్నది. అలాగే హృదయం అంటే ఇక్కడి నుంచి ఇదంత ఇలా నుంచునవుతుంది, ఇదంతా హృదయం. ఈ మధ్యలో డీటెయిల్స్ తీసేస్తే కళ్ళు ముక్కు ఇలా అవుటర్గా ఏదైతే ఉందో అదంతా అలాగ బొమ్మగిస్తే కనుక మొత్తం ఆపాద తల వస్తుంది. ఆపాద అంటే పాద నుంచి తల వరకు ఉన్నదంతా కూడా హృదయమే. హృదయం అంటే ఇక్కడ ఉన్నారు అని చెప్పడం. పిన్ కోడ్ నెంబర్ ఇచ్చిన ఉత్తరం ఎలాగైతే కరెక్ట్గా వెళ్తుంది అలాగే హృదయం అంటే తల నుంచి పాదాల వరకు మొత్తం అంతా హృదయం. ఈ హృదయం మొత్తంలోనూ ఆకాశం ఉంది. ఆకాశం ఇది ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు నేను ఇలా అంటే ఆకాశం ఇక్కడ ఉన్న ఆకాశం ఇక్కడ కూడా ఉంటుంది. కానీ మనం ఇక్కడ ఉన్న ఆకాశాన్ని చూడటం ఏం చూస్తున్నాం, ఇక్కడ వచ్చిన కళ్ళు ఉన్నాయి, ఇక్కడ వచ్చిన ముక్క రెండు అంటారు, చెవులు అంటారు, తలకాయ అంటారు, జుట్టు అంటారు, జుట్టు నేర్చుకుంటే రంగు అంటాం కదా, ఇది మళ్ళీ బట్టలు అంటాం, కాళ్ళు ఇలా ఇవి కనిపిస్తే తప్ప ఇది ఆకాశం, ఇది హృదయం మనకు తెలియదు. కానీ ఉన్నది ఎక్కడ హృదయం, దాంట్లో ఉంది ఆకాశం. ఆకాశంలో ఏమైనా ఏంటంటే ఆ ఆకాశంలో ఉన్నవాడే అసలు ఈ ఆకాశం ఉంది దీంట్లో అక్కడ ఉన్నాడు ఇంకా వాడేవాడు అతడే సర్వం. విష్ణు సత్వం చెప్తుంది ఒక్కడే అతడొక్కడే సర్వం, విశ్వం విష్ణు అతనే. అలాంటి ఒక ఆనందమైన స్థితి, అలాంటి ఒక పరిపూర్ణమైన జ్ఞాన స్థితి, అలాంటి పరిపూర్ణమైన శక్తితో కూడిన ఆ చేతనత్వం ఏదైతే సంపూర్ణ చేతనత్వం. ఆ చేతనత్వం చేతనత్వం అంటే ఇక్కడ మళ్ళీ ఏంటంటే ఒక దాన్ని చేయగలిగిన శక్తి, మాట్లాడాలంటే మన శక్తి ఉంటుంది, మాట్లాడని జ్ఞానం ఉండదు. సపోజ్ అంటే సపోజ్ ఒక సబ్జెక్ట్ తెలుసు మాటలు ఏం చేస్తాం, చదువుకోవడం వచ్చు తప్ప చెప్పడం నాకు బాగా చదువుకుంటాడు ఎక్స్ప్రెషన్ అంటే ఒక దాంట్లో డిఫెక్ట్ ఉందన్నమాట. ఏంటి దాన్ని ఎక్స్ప్రెస్ చేసే విషయంలో ఇబ్బంది ఉంది. చేతనత్వం ఎప్పుడు కూడా శక్తితో కలిసే ఉంటుంది. చేతనత్వం విడిగా శక్తి విడిగా ఉంటుంది. ఇట్స్ కాన్షియస్ పవర్, కాన్షియస్నెస్ అనే పవర్ ఒక్కటే ఉంటుంది. నేను ఎందుకు కాస్త టైం తీసుకుంటాడు ఇంకొకళ్ళు వస్తారు కదా వాళ్ళు బాగా మిస్ అవ్వకుండా ఉంటారు. ఈ ఈ మొత్తం ఉంది చూసారా, ఇది విడివిడిగా ఇవ్వడంతో ఒక్కడే ఉంటుంది. ఇల్లు అన్నాం అనుకోండి, ఇల్లు ఎలా ఉండొచ్చు, పెద్ద రాజుగారి భవన్ దగ్గర ఉండొచ్చు, లేకపోతే ఊరి పక్కన ఉండొచ్చు, అది ఇల్లు ఇల్లు ఇల్లే, అది ఇల్లు కాదని ఎవరంటారా, పాకలో ఉండేవాడికి అదే మహమ్మాలు కదా. ఆ భవంతిలో ఉన్నవాడికి ఇంకా పెద్ద దుడ్డు భవన్ అనిపించవచ్చు అండి, కానీ వాడి పాకను పట్టుకుని ఇల్లు అంటాడు చి అంటాడు, కానీ దాంట్లో ఉన్నవాడికి అదే మహం, అదే ఇల్లు. ఆవిడ దృష్టి భేదమే. అలాగే మనం కూడా మన దృష్టిలో ఉన్న విషయాన్ని మనం పట్టుకుంటాం తప్ప మన దృష్టిలో లేనే పట్టుకో. అందుకని జ్ఞానం కాదు, జ్ఞానం ఉండటం వల్ల ఏమంటే సృష్టి అంతా ఎలా ఉందో తెలుస్తుంది. భాగవతంలో ఒక స్కందంలో ఏమవుతుందంటే అసలు సృష్టి నిర్మాణం ఉంటాం, అసలు మామూలుగా పురాణం అంటేనే సృష్టి నిర్మాణం చెప్పకుండా ఏ పురాణం ఉండదు. సృష్టిలో ఇదిగో ఈ భూతాలన్నింటినీ ఇలా సృష్టించాడు, మనుషుని ఇలా సృష్టించాడు, ఆ సృష్టి క్రమం రెండు రకాలుగా ఎలా ఉంది అన్నీ ఉంటాయి, ఉంటేనే పురాణం ఉంది కాదు. అవన్నీ ఎందుకంటే ఓహో మనం ఎలాంటి సృష్టిలో ఉన్నాం అనేది తెలుస్తుంది. అవంతా గుర్తుపెట్టుకుంటూ అలాంటి సృష్టి మొత్తం చేసే పరమాత్మ మనకు కనపడదు. ఎవరో కనపడ్డాడని చెప్పడం, ఎలా కనపడతాడు అంటే వాళ్ళు అనుకున్నట్టు కనపడతాడు. అది మళ్ళీ చిత్రం కృష్ణుడు అనుకున్నాడు, కృష్ణుడే కనపడతాడు. రాముడు అనుకుంటే రాముడే కనిపిస్తాడు. ఇవేమి కాదు అంటే అసలు రూపంతో ఏదో ఉంటుంది, రూప నామ రూప రహితుడు ఉంటాడు, నామరూప రహితుడిగా వస్తాడు, దాని జ్ఞానస్వరూపంగా వస్తాడు. ఆ దాన్ని మనం ఇంకోటి అందేవారంటే ఖచ్చితంగా సగుణ రూపంలోని మాత్రమే ఇంకోటి చెప్పడం, నిర్గుణ రూపంలో ఏం చెప్పలేదు. అందుకని సగుణ రూపంలోనే వస్తాడు భగవంతుడు కూడా మనం అనుగ్రహించుతాడు. అదే రూపం గురువు కూడా, గురువు కూడా భగవంతుడే, భగవంతుడే గురువు, గురువే భగవంతుడు. అలాంటి గురువు మనలో ఉన్నాడు, ఆయనే చెప్తున్నాడు హృదయంలో ఉన్నాడు. అలాంటి హృదయంలో మనం కూడా లెట్ అస్ డీప్ అంటే సముద్రం అన్నమాట ఒక రకమైన. డీప్ అంటే ఈ ప్రకృతి మొత్తం ఏదైతే ఉందో, అనంతమైన ప్రకృతి ఏదైతే ఉందో అదంతా భగవత్ స్వరూపం. బయట ఉన్నది మనలో ఉంటుంది, మనలో ఉన్న ప్రకృతిలో ఏమున్నాయంటే చాలా వరకు ఉన్నామని అందరికీ తెలిసినాయి. దానిలో అతి ముఖ్యమైనది ఆ హృదయంలో మనం మునిగే ప్రయత్నం చేద్దాం. అలా మునుగుతూ ఓంకారంతో మునుగుతాం అన్నమాట. ఆ ఓంకారాన్ని ఈ భావంతో చేస్తాం.
చేతనత్వానికి శక్తి యాడ్ అయ్యి ఉంటుంది. అసలు చేతనత్వం అంటే హౌ అది తెలియదు, డిఫరెన్స్ క్లారిటీ.
నేను మెడికల్ నాలెడ్జ్ ఏం లేదనుకున్నాను, నా చేతికి కత్తి ఇచ్చాను. అక్కడ ఒకడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు, ఎవరో మాట్లాడుకుంటున్నారు, వీళ్ళు ఆపరేషన్ చేస్తే తగ్గుతుంది పక్క కోసేది, అప్పుడు నా చేతిలో కత్తి ఉందని కోసేచ్చావారు. నా దగ్గర శక్తి ఉంది తప్ప కాన్షియస్నెస్ లేదు. అంటే దానికి సంబంధించి జ్ఞానం వల్ల మనం ఏం చదువుకున్నామో ఆ చేతనత్వం వస్తుంది. మనం ఏ నాలెడ్జ్ అయితే సంపాదిస్తామో మన చేతనత్వం అలాగే ఉంటుంది. మీరు కెమిస్ట్రీ చదివితే కెమిస్ట్రీ నాలెడ్జే ఉంటుంది, మీ చేతనత్వం అలాగే ఆలోచిస్తుంది, అలాగే పనిచేస్తుంది, గులా పనిచేయదు. తెలుగు చదువుతున్నాం తెలుగులాగానే ఉంటుంది మన చేతనత్వం సంబంధం అంతా. అక్కడ చెప్పాడు ఇక్కడ చెప్పాడు.
చేంజ్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే ఈ నాలెడ్జ్ చేంజ్ అని అంటారా?
అది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి భౌతికంగా చెప్పుకుని ఉంటున్నాం, కానీ ఇక్కడ చేంజ్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే మన జీవితం దేనితో ముడిపడి ఉన్నది. ఒక ట్రయాంగిల్ ఉంది, అది మూలాధారం, స్వాధిష్టానం, మణిపూర్వం. ఈ ట్రయాంగిల్లో ఉన్నప్పుడు మూలాధారానికి ఉన్న లక్షణాలు, స్వాధిష్టానికి ఉన్న లక్షణాలు, మణిపూరానికి ఉన్న లక్షణాలు మనని డామినేట్ చేస్తుంటాయి, మన కంట్రోల్ వస్తుంది. అంటే లోవర్ మైండ్ అంటాం సరే, లోవర్ మైండ్ అంటే కోరికల్ని తీర్చుకోవడానికి మన ఆలోచనని వాడతాం, అది మణిపూరకం దగ్గర ఇన్స్టింక్ట్ మైండ్ ఇలా అన్నారు. దీనికి ఆలోచన ఎక్కలేదు, ఇలా అంటమే ఇది మణిపూరం చేస్తుంది, ఇది చేయి ఇక్కడ బుర్ర ఉంటుంది. అలాగే స్వాధిష్టం అది కొన్ని కోరికలను కోరుతుంటుంది, అది శరీరం నాకు అది కాదు ఇలా మూలాధారం అది కొన్ని చేస్తుంటుంది. ఇలాగ మనిషి తినడం సినిమాలో చెప్తాడు సార్ తినడం లేవడం తిన్నామా పడుకున్నాం లేచాం లేదా ఈ మూడు చెప్తాడు ఇలా. అలాగే మూడింట్లో తిరుగుతూ ఉంటుంది, కోరిక తీర్చుకున్నాం లేదు మన ఆశయాలు అభివృద్ధి అంటున్నాం అవి తీర్చుకున్నాం, లేకపోతే మన వ్యక్తిగత సౌఖ్యాల కోసం పని చేసుకుంటున్నాం. ఇంతవరకు అందుకంటే ఏమంటుంది, దీన్ని మారి పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేసేది చేంజ్ ఆఫ్ కాన్షియస్నెస్. అప్పుడు ప్రేమ, దయ, కరుణ, మన కోసం కాకుండా ఎదురు కోసం ఆలోచించడం ఇలాంటి మెల్లిగా మొదలవుతాయి. అప్పుడు వీటి ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతుంది, అది చేంజ్ ఆఫ్ కాన్షియస్. భౌతికంగా కూడా రకరకాలుగా చదువుకోవచ్చు, ఎస్ఆర్ చదువుకోవచ్చు, ఫార్మిస్ట్రీ చదువుకోవచ్చు, లేకపోతే పోయిట్రీ చదవచ్చు, అలాగే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవచ్చు. ఇవన్నీ చేయొచ్చు. ఇవన్నీ చేస్తే అప్పుడు ఆ నాలెడ్జ్ని ఉపయోగించుకునే శక్తి మనకు వస్తుంది. అంతవరకు శక్తి రా. మార్కెట్లో బోల్డ్ దొరుకుతాయి అనుకోండి, దగ్గర వెళ్ళి ఈ మందు వేసుకుంటే తగ్గుతుందని ఎలా తెలుసుకుంటుంది? దానికి జ్ఞానం ఉండాలి కదా. ప్రాక్టికల్గా మనకేం తెలియనప్పుడు పారాసిటమాల్ వేసుకోండి అని చాలామంది అలా వేసుకుంటారు, కోల్డ్రింక్ వేసుకోండి అంటారు. వేసుకుంటే ఏమంటే వాడికి తెలియదు, కొట్లు అమ్మేవాడికి అసలు తెలియదు. తగ్గితే బాగుంటుంది, తగ్గకుండా ఏమైనా వెంటిచ్చింది అనుకోండి అప్పుడు. అందుకని జ్ఞానం ఎప్పుడు కూడా శక్తితో కలిసి ఉంటుంది, అదే చేతనత్వం ఎప్పుడు శక్తితో కలిసి ఉంటుంది. ఆ చేతనత్వం అన్నదానికల్లా ఖచ్చితంగా ఒక శక్తి ఉంటుంది. ఇప్పుడు ఏ ప్రతిదానికి చేతనత్వం ఉంటుంది, గులాబీ పువ్వు ఉంది దానికి ఏ చేతనత్వం ఉంది? మాతా మిర్రా చెప్తారు, అరవిందులు చెప్తారు, దానికి మాస్టర్లు చెప్తారు. కాబట్టి సమర్పణ చేసుకోవడానికి గుర్తు గులాబీ, రోజు గులాబీ పూలతో పూజ చేస్తున్నారు, గులాబీ ఎవరికన్నా ఇచ్చారు, సమర్పణ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని అర్థం. చామంతి ఉంది ఎప్పుడు వాడదు, 10 రోజులు 15 రోజులు అలాగే ఉంటుంది చామంతి, ముద్దు చామంతి కానీ అలాంటి ఇక్కడ స్ట్రాంగ్గా ఉంటుంది పువ్వు. దేనికి గుర్తు అంటే స్ట్రెంగ్త్ గుర్తు. స్ట్రెంగ్త్ లేదనుకోండి చామంతిని బంతి చామంతి ఉంటాయి అవి ఎన్ని రోజులు, బంతి అయితే ఇంకెక్కువ రోజులు చామంతి ఉంటాయి అలాగే ఉండిపోతుంది. ఆ బంతిని అలాగే చూస్తే కూర్చుంటే మనకు స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది. సింపుల్, బంతిని బంతి పూలు చెట్లు వేసుకున్నాం అనుకోండి, ఇంటి చుట్టూ మధ్యలో కూర్చేసి కూర్చుంటే చాలు రోజులు వస్తుంది. అవన్నీ ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క చేతనత్వాన్ని వ్యక్తం చేస్తుంది అంటే గుర్తు. ఆ పూల గురించి బ్రహ్మాండం పుస్తకం ఉంది అర్థం లేదు. సరే మనం ఒంకారం మెల్లిగా ఊపిరి అది మెల్లిగా గాలి లోపలికి తీసుకుంటే మనస్సులోనే ఓం అనుకోండి. ఆ తర్వాత పైకి ఓం అంటాం, ఓం అంటున్నప్పుడు వినండి. మనం వింటున్నాను మనం అంటున్న ఓం మనం వినాలి పైకి అంటున్నప్పుడు. ఆ ఓం అనే ముందు భావన ఏంటి, హృదయంలో ఉన్న ఆ అనంతమైన ప్రేమస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, శక్తిస్వరూపుడు, పరమాత్మ అయిన గురువు యొక్క శ్రీచరణానికి నా చేతనత్వాన్ని సమర్పించుకుంటున్నాను. మీ దివ్యమైన స్పర్శని నాకు అనుగ్రహించండి. నా హృదయంలో మీరు నిరంతరం ఉండి నా జీవితాన్ని నడిపించండి. మెల్లి గాలి పీల్చుకోండి, మనసులో ఉంటారు అనుకుంటూ గాలి పీల్చుకోండి. చెస్ట్ ఏరియాలో కాస్త బరువు ఎక్కినట్టు అనిపించచ్చు, ఏం కంగారు వినండి. ఆనందమానందకరం ప్రసన్నం జ్ఞానస్వరూపం అవ్యాజకంగా ఉంటుంది.
పరమ ప్రేమస్వరూపం అనంతమైన జ్ఞానం అనంతమైన శక్తి అనంతమైన ప్రజ్ఞాస్వరూపం శాశ్వత సనాతన అది మధ్యాంతర పరమాత్మ అయిన విష్ణు శరణాలు చేతనత్వం సమర్పించబడి మీ దివ్య సాన్నిధ్య అనుభూతిని అనుగ్రహించండి. సదా నా జీవితాన్ని నడిపించండి. మీ వాగ్దానాన్ని నమ్ముతున్నాం. విధీనాం బ్రహ్మాది మా జీవితానికి సారథ్యం వహించండి. నా సమర్పణ సంపూర్ణమైనట్లుగా ఆశీర్వదించండి. చైతన్యం లీనమై ఉన్నాను. అడుగు ఇవ్వబడుతుంది అని చెప్పిన అక్షరాలు అడగాలి. అడగాలి మనసారా అడగాలి. వింటూ మనందరికీ కూడా ఒక శక్తి ఉంటుంది, ఊహించుకుంటూ ఉంటాం. ఆ ఊహ కొన్ని కొన్ని రూపాలను ధరిస్తూ ఉంటుంది. అలాంటి ఊహాశక్తిని ఇప్పుడు మనం గురు సాన్నిధ్యాన్ని, గురువు యొక్క ధ్యానాన్ని, గురువు యొక్క స్పర్శని, గురువు యొక్క సాన్నిధ్యాన్ని ఆస్వాదించడానికి, మన జీవితాన్ని ధన్యం చేసుకోవడానికి ఆ ఇమాజినేటివ్ పవర్ని వాడుకుంటాను. అలాగే ఇప్పుడున్న స్థితిలోనే ఉంటూ మీ హృదయంలో మన బొటనవేలు ఎంత ఉంటుందో అంత, అంటే అంగుష్టమాత్రంగా బంగారు రంగులో వెలిగిపోతూ ఉన్న గురుస్వరూపాన్ని చూస్తూ ఉన్నాడు. అలాగే కళ్ళు మూసుకొని అలాగే శాంతంగా ఉండదు. గురుదేవుని మనం వేడుకుంటున్నాం. అంగుష్టమాత్రంగా సువర్ణ కాంతితో మెరుస్తూ ఉంటాం. పరమాత్మ గురు యొక్క రూపం హృదయంలో ప్రతిష్ఠించుకుంటున్నాం. సర్వం ఆకాశేన ప్రతిష్ఠతి అని సూత్రం. అంతా ఆకాశంలో ప్రతిష్ఠితమైంది కాబట్టి గురువు ఆకాశంలో ఉన్నారు. ఆకాశం ఎక్కడుందంటే హృదయంలో ఉంది. హృదయం హృదయం మన తల నుంచి పాదాల వరకు, లేకపోతే పాదాల నుంచి తల వరకు మొత్తం ఉన్నది హృదయం. ఆ హృదయంలో ఆకాశం ఉంది, ఆకాశంలో సర్వము ప్రతిష్ఠితం ఉంది. సర్వము ఎవరిలో ప్రతిష్ఠితమై ఉన్నాయి? భగవంతుడు. కాబట్టి భగవంతుడైన గురువు మన హృదయ ఆకాశంలో బంగారు రంగులో, మన బొటని వేలు అంత పరిమాణంలో, బొటని వేలు ఎంత సైజులో ఉంటుందో ఆ సైజులో పరమ దయాస్వరుడు, పరమ కారుణ్యం. ఆ కారుణ్యానికి కారణం దాన్ని అవ్యాజ కారణం. తల్లి ఎలాగ బిడ్డల్ని ప్రేమగా కరుణతో చూస్తుందో అలాగే సమస్త విశ్వానికి తండ్రి తల్లి గురువు దైవం సర్వమైన గురువు అలాంటి కరుణార్థ దృష్టిలో మన వేసి చూస్తూ అలాంటి గురువు యొక్క స్వరూపాన్ని బొటన వేలు పరిమాణంలో మన హృదయంలో బంగారు రంగులు మన కల్పనాశక్తితోటి కల్పించుకుంటున్నాం. ఆ కల్పనాశక్తికి ఈ గురువు యొక్క అనుగ్రహం కూడా తోడి ఖచ్చితంగా మన హృదయంలో మాస్టారు. హృదయంలో ఉన్న ఆ అంగుష్ట మాత్రంగా బంగారు కాంతితో వెలిగిపోతూ ఉంది. పరమాత్మ అయిన గురువు యొక్క మనం కూడా కూర్చుని ఉంది. మనల్ని కూడా మనం హృదయంలో చూసుకుంటున్నాం. గురువుతో పాటు గురువు ఉన్నాడు. గురువు గారి యొక్క దివ్య చరణాల వద్ద మనం కూడా ఉన్నాం. బొమ్మ కనబడకపోయినా ఏమి కంగారు పడక్కర్లేదు. కొన్ని రోజుల ప్రాక్టీస్లో మెల్లిగా గురువు యొక్క స్వరూపం దర్శనమిస్తారు. గురువు వెంటనే ఇవ్వచ్చు, లేకపోతే మెల్లిగా కొన్ని రోజులకి ఇవ్వచ్చు. ప్రయత్నం అడుగు కంటిన్యూస్గా ఉండాలి. గురువు ఏ రకంగా దర్శనమిస్తారు అనేది ఆయన ఇష్టం. ఇలాగే ఇవ్వాలి అని అడగకూడదు. కానీ మనం ఊహించుకుంటున్నాం బంగారు రంగులో ఉన్నారు, అంగుష్ట మాత్ర ప్రమాణంలో ఉన్నారు. వారు ఎదురుకుండా మనం కూడా వారి శ్రీచరణాలు దగ్గర ఉన్నాం. బాగా ఎంతసేపు ఉండిపోగలిగితే అంతసేపు ఉండండి, ఇంకా చాలు కళ్ళు తెరవాలి అని అనిపిస్తే మెల్లిగా కళ్ళు తెరవాలండి, మౌనంగా ఉండండి. ఇక్కడ మనము హృదయంలోకి వెళ్ళడానికి కొన్ని వాడుకోవచ్చు. వాడుకోవటంలో ఒకటి ఏంటంటే అన్నిటికంటే ముఖ్యమైన గురునామం. గురునామాన్ని మనం తలుచుకుంటున్న కొద్దీ శ్రీరామకృష్ణ పరమస్కారం వాడు చెప్తారు. ఏంటంటే ఏదైనా ఒక వస్తువు దూరంగా ఉందంటే దాన్ని దగ్గరికి తీసుకురావాలంటే ఏం చేయాలి? నీటిలో వస్తువు కొట్టుకోవచ్చు, దాన్ని మన దగ్గర తెచ్చుకోవాలంటే ఏం చేయాలి?
ఏదన్నా దానికి ఒక కుక్కెలాంటి పడేసి దగ్గర అలాగా నామం లేదా మంత్రం అనేది ఎక్కడో ఉన్నదని మన దగ్గర తెస్తుంది. కాబట్టి ఎక్కడో ఉందంటే మన ప్రస్తుతం ఆ భావం ఉందనుకోండి, ఎక్కడో ఉంది, దూరంగా ఉంది, మన దగ్గర తెచ్చుకోవాలంటే అప్పుడు ఏమవుతుంది, రెండింటి మధ్య దూరం పోతుంది. అది దూరంగా ఉందా మనం దూరంగా ఉందా వదిలేస్తే దూరం ఉంది. దూరం పోవాలంటే ఏం చేయాలి, మంత్రం తీసుకోవాలి. మంత్రం తీసుకోవచ్చు, గురునామే తీసుకోవచ్చు. గురునామం చేస్తే మనం ఆయనతో ఈక్వల్గా వైబ్రేట్ అవడానికి మనం ఉద్ధరిస్తాం. అగ్ని దగ్గరికి ఇనుప పూచ తీసుకెళ్ళి అనుకోండి, ఎంతసేపటికి అవుతుంది ఎరగది, పెట్టిన కొద్దిసేపటికి అవుతుంది తప్ప పెట్టంగానే అయిపోయింది. అలా వేడి ఎక్కి 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 దాంట్లో ఇనుపవచ్చని వేడి చేసి ఎర్రగా చేసేంత శక్తి అగ్నికి లేదనుకోండి, అది అలాగే ఉంటుంది, ఇది ఇలాగే ఉంటుంది, వేడి ఎక్కుతుందండి, తేడా రాదు. కాబట్టి అగ్ని ఈ ఇనుపకర్ర ఇనుప ఓచని రాడ్ని ఎర్రగా అగ్నిలాగా మార్చేది, దాంట్లో చాలా వేడి ఉన్నది. అంత వేడి వచ్చేటట్టుగా ఉంటేనే ఇది మారుతుంది, లేక మారు కదా. అలాగే మనలో మార్పు రావాలంటే అక్కడ అంతకంటే చాలా వేడి ఉండాలి, దీన్ని మార్చగలిగేంత వేడి ఉండాలి. అలాంటి మార్పు వచ్చేంత వేడి మనకు ఆ మంత్రంలో ఆ గురునామంలో ఉంటుంది. కొందరికి ఒళ్ళు వేడి ఎక్కచ్చు, కొందరికి గొర్రె ఎక్కచ్చు దంట, కొందరికి తలనొప్పి రావచ్చు. అంటే వేరే చోట్ల చేసి ఇక్కడ చేస్తే ఈ ఏరియాకి ఎక్కువ అనిపిస్తుంది, ఇక్కడ చేస్తే తలనొప్పి జాగ్రత్తగా వచ్చే అవకాశం ఉంది. కలమండి బొడబొడ కాకపోవచ్చు, ఒక రకమైన ఆనందంతో కొందరైతే దొల్లి నేమైన పొద్దు దండాలు కలుస్తారు, అలా గరగర గరగర తిరుగుతారు. ఇవన్నీ జరుగుతాయి ఎందుకంటే ఆయన వచ్చి కూర్చున్నాడు అక్కడ. అది తట్టుకోవడం బాడీకి కొంచెం కష్టం. కాకపోతే మనం చేసేది చాలా సౌమ్యంగా చేస్తున్నాం కాబట్టి ఏమి పెద్దగా చేయలేదు, జస్ట్ అలా ఇన్వైట్ చేసాం. ఇన్వైట్ చేసినంత మాత్రాన గిరగర తిరిగి పడిపోయాంతే అవును. రామకృష్ణ పరమహంస గారి పనిపై జరిగి అమ్మా కనిపించి అమ్మా కనిపించి అలా మనం ఏం చేయట్లేదు, ఇప్పుడు చేస్తే మనకు అవుతుంది. అందుకనే తీవ్ర సందేహాన నా సందేహ, ఎంత తీవ్రంగా మనం వస్తే అంత తొందరగా వస్తుందని చెప్తే ఊరిపోయారు. నిజంగా అలాగే ఇప్పుడు వస్తే కానీ ఏమన్నారు కనిపించి, అయ్యి బాబు వీళ్ళు నన్ను వదిలేస్తే నేను లేకపోవాలి, వీళ్ళు లేచికి పోవాలన్నా సరే వాళ్ళు రావాలనుకుని వస్తుంది, నా పని చేయాలి కదా మనం. కాబట్టి మనకు మనలో ఎంత ఆర్తి ఉంది, మాస్టర్ చెప్పే దాంట్లో గుర్తు ఎంత ముఖ్యం, ఆర్తి ఎంత ముఖ్యం. మీరు పైన కూర్చోండి, లేకపోతే ఇలాంటి వేసి కూర్చోండి, కింద వద్దు కుర్చీలో కూర్చోండి. చక్కగా మనకు ఎంత ఆర్తితోటి ఓంకారం అన్నది ముఖ్యం, ఎంత ఆర్తితోటి ఈ గురునామాన్ని చేసేవాళ్ళు ముఖ్యం.
నిన్న మీరు
తేడా గమనించారు ఇప్పుడు ఎలా ఉంది, చేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత మూడుసార్లు ఓంకారం అయిపోయింది, ఆ మూడుసార్లు అయిపోయిన తర్వాత ఎలా ఉంది, యాక్చువల్గా మనం క్లాసులో చెప్పుకున్నది మొట్టమొదటి ఓంకారం నెమ్మదిగా, తర్వాత ఓంకారం కొంచెం గట్టిగా, తర్వాత ఓంకారం ఇంకా బాగా. అదేంటంటే ఫిజికల్ బాడీని మూడో ఓంకారం ఎఫెక్ట్ చేస్తుంది, రెండవదేమో మధ్యలో దాన్ని చేస్తుంది, మొట్టమొదటి మెంటల్ బాడీని చేస్తుంది. ఇప్పుడు రివర్స్ చేసాం మనం, మొట్టమొదటి గట్టిగా ఉన్నాం కాబట్టి ఫిజికల్ బాడీలో అంతా వెనక్కి వచ్చేయాలి, మనం లోపలికి వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి అదే ఓంకారాన్ని లోపలికి వెళ్ళడానికి, అదే ఓంకారాన్ని బయటికి రావడానికి వాడుకుంటాం. వాడుకోవడంలో తేడా అని అడిగింది, మొట్టమొదటి ఓంకారం గట్టిగా అన్నారు బాగా అప్పుడు ఏమవుతుందంటే ఫిజికల్ బాడీలో ఉన్న ప్రజ్ఞ ఎక్కడెక్కడ అయితే ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, కళ్ళల్లో ఉంటుంది, అది ఎక్కడ ఉంటుంది, చెవుల్లో ఉంటుంది, ఏదో వెళ్ళో ఉంటుంది, ఇంకెక్కడ పెద్దగా ఉన్నాయో గుచ్చుకుంటుంది, ఇదంతా కూడా వెనక్కి వచ్చేస్తుంది, కొంత దూరం లోపలికి వస్తుంది, ప్రాణంలో కలుస్తుంది. మొట్టమొదటి ఓంకారానికి బయట ఉన్న చేతనంతో ప్రాణంలో కలుస్తుంది. రెండవ ఓంకారం భౌతిక ప్రజ్ఞ అంటే ఇంద్రియాల్లో ఉన్న ప్రజ్ఞ ప్రాణంలో కలిసింది, రెండు కలిసి రెండోసారి ఓంకారం అన్నప్పుడు మనస్సులో కలుస్తుంది. మూడోసారి ఓంకారం అన్నప్పుడు ఆ మొత్తం వెళ్ళి మనస్సు కన్నా పైన మనస్సు లేని స్థితి ఏదైతే ఉందో అక్కడ వెళ్తుంది. అప్పుడు మన హృదయంలో ఉన్న గురువు దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. ఆ తేడా అది, మొదటి ఓంకారం గట్టిగా అన్నా, రెండో ఓంకారం తగ్గించాం. మూడో ఓంకారం ఇంకా బాగా స్లో. చివరిలో అనునాశిక ఉంటాయి, ముక్కలు ఉంటాం అనమాట. నోరు మూసేసుకుని ఇక్కడ కూడా అలా బిగిచ్చేస్తే అప్పుడు వదిలేదు అంతా కూడా ముక్కులో చూస్తాం. శబ్ద బ్రహ్మ ఏం చేయాలంటే గురు చరణాల దగ్గరికి తీసుకెళ్ళాలి. నా చేతనత్వం ఎక్కడుంది ప్రస్తుతం? చేతనత్వం ఇంద్రియాలు వెనక రావు, ప్రాణాలు వెనక్కి రావు, మనస్సులో అంటే ఆలోచనలు వెనక్కి రావు. వెనక్కి వెనక్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలంటే హృదయంలో కూర్చున్న గురువు యొక్క శ్రీ చరణాల దగ్గరికి వెళ్ళాలి. అది చేసినప్పుడు ఎంత ఓపిక్గా చేస్తాం, కంగారు పడకుండా సాధారణంగా ఏవి వేరే పనులే పెట్టుకోకుండా దీనికోసమే కేటాయించుకోవాలి టైం. ఎస్, ఒక పావుగంట, అరగంట, పావుగంట సరిపోదు. మనం ఉంచుమించు అరగంట తీసుకుంటాం అంటే 25 నిమిషాలు అయింది. దాంట్లో 20 నిమిషాల పాటు అందరూ కళ్ళు కూర్చున్నారు. ఇప్పుడు బయటకు వచ్చినది 5 నిమిషాలు నేను మాట్లాడతాను. 20 నిమిషాలు కూర్చున్నట్టు మీకు తెలుసా? టైం తెలిసింది. ఏది తెలియకుండా ఎందుకుంటుందంటే ఆయన ఉంటే ఏం తెలియదు. మామూలుగానే మాస్టర్ కూర్చొని లెక్చర్ చెప్తుంటే ఎవరికైనా టైం తెలుసా? ఏమీ తెలియదు, ఆకలి తెలియదు, ఏమి తెలియదు. దట్ ఈస్ వాళ్ళు ఒక ప్లేన్ తీసుకెళ్తారు. ఇప్పుడు మీరు ఏ ప్లేన్లోకి వెళ్ళారు కళ్ళు మూసుకుని ఓంకారం చూస్తే వాళ్ళు మాట్లాడుతున్నాగానే ఆ ప్లేన్లోకి తీసుకెళ్తారు మనం. అది నేను గురువు చేసేది చెప్తున్నది. సేపు నొప్పులేం తెలియలేదు, భలే హాయిగా కూర్చుని బయటకు వచ్చినారు. మళ్ళీ కింద పడతాం, ఎంతసేపు కూర్చున్నాను, కాళ్ళు కూర్చున్నాయి అనుకున్నాను. అందరూ అంటారు, ఎవరు అనకుండా ఎవరు అంటారు, ఎందుకంటే అందరికీ ఉంటుంది. శరీర ధర్మాలు, అలాగే మనస్సుకు ఉన్న ధర్మాలు, ప్రాణానికి ఉన్న ధర్మం, ఇలాగ మనం మూడు లోకాల్లోనే జీవిస్తూ ఉంటాం. ఇప్పుడు భౌతిక శరీరం, కోరికల శరీరం, అలాగే ఆలోచన, ఈ మూడిట్లోనే కొట్టుబిట్టాడుతుంటాం. కాబట్టి వీటికి సంబంధించిన స్థితిని దాటి తీసుకెళ్ళగానే మళ్ళీ కింద పడతాం. త్రిశంకు స్వర్గం అంటే ఈ మూడింటితో కలిసి పైకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తే కుదరదు అంటానికి కారణం అది. ఈ భౌతిక దేహంలో ఉన్న బాధలన్నీ, మన కోరికలన్నీ, మన ఆలోచనలన్నీ కూడా మూతగట్టి వాటితో పాటు మనసు దాటి పైకి వెళ్తారంటే ఎలా పెరుగుతుంది? కుదరదు. అందుకని ఇంద్రుడు ఏం చేశాడు? వాటికి ఏం చేశాడు? అలాగే మనం కూడా చేయలేము. అవన్నీ నిజంగా అలాగే చేయగలిగితే ఈ బాధలతో ఎందుకు ఈ సాగరంలో అక్కర్లేదు. త్రిశంకు స్వర్గం కథ అలా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఓంకారానికి సంబంధించినంత వరకు ప్రాక్టీస్ చేయాలి. మనం రెండు చేసాం, ఒకటి ఏంటంటే ఓంకారాన్ని ఎలాగ ప్రొనౌన్స్ చేయాలి అని ఒకటి, రెండు హృదయంలో గురువుని ఆహ్వానించడం, గురువు యొక్క సాన్నిధ్యాన్ని అనుభవించడం. గురువు సాన్నిధ్యాన్ని అనుభవించిన స్థితి ఎలా ఉందో అర్థం అవుతుందా? ఇవాళ అదే తప్ప ఇంకోటి ఏం లేదు, వాళ్ళు ఇంకోటి లేదు. మాస్టర్ బ్రహ్మాండంగా చెప్పిన ఎగ్జాంపుల్ చాలా ఫెమిలియర్గా ఉండేసరికి మనకు అర్థం కాదు. గుర్తుపెట్టుకున్నప్పుడు కష్టమైన చెప్పాలనుకోండి, మనం ఆలోచిస్తాం అబ్బా దీనికి అర్థం కాలేదు. అదే ఆలోచిస్తున్నాను, అర్థం కాలేదు, ఏదో చెప్పాడు అర్థం కాలేదు, మొదలేసి బాగా అర్థమైంది చెప్పామనుకోండి, ఓ సిద్ధ రోజు చూస్తే కదా ఏమి నువ్వు చెప్పుకున్నావు, తులసి ఏం చేస్తుంది, ఏమో చేయండి, ఏమి చేయదు, దానికి ఆకలేసి తినాలనుకుంటే మా అమ్మ ఒకళ్ళు తినేస్తుంది చదువు, అందరినీ చెందగలను గ్యారంటీ ఒక్కళ్ళు తింటే, మనం అయితే అందరం తినేస్తాం కదా, పెట్టిన ఆకలేసినవి అయిపోయినా అన్నీ తినేస్తాం మొత్తం, కన్సల్లో వేసిన అన్ని తినేసి అన్ని పడేసి అంత చూడండి నాకు ఎంత బాగుంది అనుకుంటుంది, అలా కాదండి మాకు ఈ రెండు చదువు ఈ రెండు పెట్టి కంటిన్యూస్ పెట్టాం అని చెప్పం, అసలు ఏముండే చూద్దాం, ఏముంటే నీకు ఎందుకు నీకు కావాల్సి అనొచ్చు కదా, అది చేయటం అది పులి అలా చేయదు, ఎవరికి కావాలి ఓ సీతారాం మీకు వేద్దామంటే అది స్ట్రైట్గా నా దగ్గర నుంచి మీకు వేస్తే పోదు అయిపోయింది, దానికి ఉన్నంత జ్ఞానం కూడా మనకు లేకపోయింది, అలాగా గురువు వస్తే ఏం చేస్తాడంటే ఏమీ చేయదు, మన దగ్గర ఏం మింగేయాలో మింగేస్తాడు, మనం వద్దన్న మింగేస్తాడు, అది రాము ఇవి మింగటం అన్న ఒప్పుకోడు మింగేస్తా, కాబట్టి మింగనివ్వాలి, మింగనివ్వాలంటే రమ్మనాలి పులి రమ్మనాలి, అలాగే గురువు వస్తాడు వచ్చిన ఎస్ మాకు అలా వచ్చింది అని తెలిసింది అనేంత వరకు మనం లేవాలి, మనం అందుకే వచ్చాం, ఎవరు వచ్చినా కూడా గురువు యొక్క అనుగ్రహం నిరంతరం ఉంది, ఇప్పుడు ఇటుకి తెలిస్తే తప్ప గాలి వెలుతురు అని రావు, అలాంటి మనం తెలుసుకోవాలి, ఓపెన్ అవర్స్ ఆ ఓపెన్ అవర్స్కి మనం డిప్ మనలోకి మనం అంటాం, లోపల పెడతాం ఎందుకంటే తెచ్చుకోవటం, బయటికి ఆల్రెడీ మనం తెచ్చుకుంటాం, అంతర్ముఖంగా వెళ్తే చాలా కథల్లో ఉంటుంది, ఒక పెద్ద సొరంగం ఉంది ఆ సొరంగంలో చాలా పాక్కుంటాడు అంటే నీళ్ళు ఉంటాయి, అవన్నీ వెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద గుడి ఉంటుంది, నరసింహస్వామి గుడి ఉంది కదా తెలంగాణలో కూడా దగ్గరలో కదా హైదరాబాద్ దగ్గరలో ఉంటుంది, అలా నీళ్ళల్లో చేయడానికి ఇంతవరకు నీళ్ళు పెడితే దాని ద్వారా ముందరికి వెళ్తే అప్పుడు నరసింహస్వామి కనిపించాడు, ఈ లోపల పాములు కూడా వెళ్తుంటాయి మనతో పాటు అవే చేయదు, అదంతా ఇదే కదా లోపలికి వెళ్తే మనలో పాములు ఉంటాయి చేయండి ఉంటాయి మొసళ్ళు ఉంటాయి ఇంకా రకరకాల మింగటానికి రెడీగా ఉన్నట్టుగా ఉంటాయి అవన్నీ మనమే ఎవరు కలుగుతాం, తక్కువడే అట్టు కొట్టేయాలి అని ఉందనుకోండి ఆలోచన, అది మొసల్లాగా అక్కడ రెడీగా ఉంటుంది మన మీద పడినట్టుగా ఉంటుంది, మనలో ఆలోచన లేదు అసలు అక్కడ మొసలు కనపడుతుంది, అలాగే ప్రతిదీ మనలో ఉన్నది మనకు కనిపిస్తుంది, మనలో లేనిది కనిపిస్తుంది, మన లోపలికి వెళ్తే మేము సాధన చేస్తున్నాడు అమ్మో పాములు కనిపిస్తుంది, పాములు కనిపిస్తే భయపడద్దని బోర్డు జాలి చెప్తుంది, పాములు అంటే మనకున్న జ్ఞానం లేదు వాళ్ళు చెప్పేది లేదు కదా, సర్పాలు అంటే ఒక రకం, నాగములు అంటే ఒక రకం, లోపల ఉన్న జ్ఞానానికి సంబంధించి తప్ప అది అంతకంటే ఏం కాదు, అలాంటివన్నీ మనకు లోపల వెళ్తున్న కొద్దీ కనిపించవచ్చు కనిపించకపోవచ్చు, అలాగే మన ఫిజికల్ హార్ట్ కొట్టుకుంటున్నట్టు కనిపించచ్చు, ఎవరికైనా అనిపించిందా కంగారు పడట్లేదు, మాస్టర్ ఈకే మాస్టర్ దాని గురించి బ్రహ్మాండం చెప్తాను ఒకటే సెంటెన్స్ ఎక్కువ మీ హృదయంలో ఉన్న ఆత్మీటి గమనించండి, మీలో ప్రేమ పుట్టుంది, ప్రేమ పుట్టడానికి హృదయం కొట్టుకోవడానికి సంబంధం ఏంటి, ఆ గుండె ఎందుకు కొట్టుకుంటుందంటే మనలో ఉన్న భగవంతుడు మన మీద ప్రేమతో ఈ గుండె కొట్టుకునేట్టు చేస్తుంటాం, దాటి ఆగిపోతుంది, ఆగిపోతే మనం మాట్లాడతాం, హృదయంలో అలా ఆ బీట్ ఏదైతే ఉందో దాన్ని గమనిస్తూ ఉంటే దాని సోర్స్ దగ్గరికి వెళ్తాం అన్నమాట, హృదయం గుండె ఎలా కొట్టుకుంటుంది అని ఎప్పుడన్నా మనం అడిగాము కొట్టుకుంటుంది అంటే ఎప్పుడైనా ఎప్పుడు అడుగుతామంటే ఎప్పుడన్నా అట్ట పేరు వచ్చిన వాళ్ళు చూశారు ఎప్పుడన్నా జస్ట్ ఇలా ఉంటారనమాట, ఎలా ఉన్నాడు అలా కదిలితే ఏమైపోతుంది భయం భయంకరమైన నొప్పి అది భరించలేక ఎలా ఉన్నాడు అలా ఉండిపోతుంది, కొందరు ఏం చేశారంటే ఆగిపోతుందేమో అని గబగబా అటు ఇటు పరిగెట్టేస్తుంటారు, ఇదో రకం అది కూడా ఆర్ట్ పెయిన్లో ఒక లక్షణం, ఒకటి క్యామబిల్ అవి ఇంకోటి ఇంకోటి ఇవన్నీ హోమియోలు మనకు బాగా తెలుస్తుంది, అవి ఎందుకు చెప్పుకుంటున్నావు అంటే మన హృదయ గుండెని ఇలాగ బయటకు కనిపించే గుండె ఇలా కొట్టుకోవటం, అలాగే మన శ్వాస ఇలా తెచ్చుకోవటం మూర్చుకోవడం తెచ్చుకోవటం మూర్చుకోవటం ఇవి చేసే శక్తి ఎక్కడుంది అంటే మన హృదయంలోనే ఉంది, అది ఉంది కాబట్టి ఇలాగ ఇలాగ గుండె కొట్టుకుంటుంది, ఇలాగ ఇలాగ గాలి లోపలికి గాలి బయటికి గాలి లోపలికి గాలి బయటికి, అలాగే మనం తిన్న అన్నం చేద్దాం మన అన్నం చిన్న అన్నం ఏమవుతుందో తెలుసా మనకు తిట్టవే తెలుసు, సైంటిస్టులు చెప్పారు కాబట్టి ఓ ఇది అడుగుతుంది అక్కడికి వెళ్తే నెచ్చర అవుతుంది ఇక్కడికి వెళ్తే ఇంకోటి అవుతుంది ఇలా చెప్తారు, అలా చిన్న పేగుల్లోకి వెళ్తే అది నెచ్చర అవుతుంది, చిన్న పేగులు పాడైపోయిన నెచ్చర అవ్వలేదు మనం పుట్టిన చిన్నదంతా అలాగే ఉంటుంది, ఏం అవుతుంది? దాంట్లో నెత్తులు తయారు చేసే శక్తి అంతా చిన్న పేగుల్లో ఉంటుంది, అక్కర్లేని బయటకు తోసేసే శక్తి అంతా పెద్ద పేగుల్లో ఉంటుంది. చిన్నది ఏమిలా ఒక ముద్దలాగా చేసి దాంట్లో అన్ని యాసిడ్స్ అన్ని కలిపే పొట్టలో అంటే మూడు పనులలో నెత్తులుగా మారేదంతా చిన్న పేగుల్లో ఉంటుంది. చిన్న పేగుల్లో ఆఖరి మన జ్యోతిష్యంలో ఎక్కడ ఉంటాయని చెప్పుకుంటాం, తులారాశిలో ఉంటాయి. బొడ్డు బొడ్డంటే చిన్న పేగే, తల్లి నుంచి బిడ్డకి కనెక్షన్ ఉంటుంది ఈ రాశికి సంబంధించి. ఇక్కడ మెయిన్గా ఇక్కడ చిన్న పేగులు ఉంటాయి, పెద్ద పేగులు ఉంటాయి, అన్నీ తులారాశిలో ఉంటాయి. కాబట్టి తుల అంటే రెండు స్థితిలో ఉంటాయి కదా, చిన్నది వదిలేసేది సమంగా ఉంటుంది, అలాగే చదువుకున్నది ఇచ్చేది సమంగా ఉంటుంది. మనం ఎక్కువ జ్ఞానం ఉండే పుస్తకాలు చదువుకుంటూ కూర్చున్నటువంటి ఎక్కువైపోతుంది, తిట్టం ఎక్కువైపోతుంది, ఎవరికి చెప్పట్లేదు అసలు, ఎవరికి చెప్పకపోతే ఎవరు బ్రహ్మరక్షకులు చెడ్డగా వాడుకోవడం, ఎవరికి చెప్పకపోవడం, నాకు తెలిసింది నాకే తెలుసు, ఎవరికి చెప్పలేదు, వాడికి తెలిసిపోతుందేమో నిలవ చేయకూడదు. అప్పుడు ఏమవుతుందంటే చెప్తూ ఉంటే అపానము ప్రాణము రెండు సమానం అవుతాయి, సమాన వాయు వస్తుంది. అందుకే నాభిదర్శనం అని చెప్పి మాస్టర్ ఓం గ్రామ్ సాగం ఇచ్చారు, నాభిదర్శనం చేస్తే మీకు సమత్వం యోగించే అని వస్తుంది అని ఒక మాట చెప్తారు అక్కడ. ఎందుకంటే ఎక్కువ ఉంటాం దాని అంతరికి వెనకాల ఉంది ఇదండి, ఈ నాభిని చూస్తూ ఓం రామ్ ఓం వందసారి చేయడం, మళ్ళీ వెనక్కి కళ్ళు చూసుకొని వెనక్కి కూడా చూస్తూ ఓం రామ్ సాధన ఓం రామ్ సాధన, ఇవన్నీ ఎందుకంటే మనలో అపానమైన ప్రాణమైన సమానం చేయటం, మనం తీసుకునేది మనం ఇచ్చేది సమానం చేయటం, మనం నేర్చుకున్నది మనం నేర్పేది సమానం చేయటం, ఏది ఎక్కువ తీసుకో ఏది తక్కువ తీసుకో. అప్పుడు ఏమంటే ఈక్వల్గా ఎలా స్లో అయిపోతుంది, ఎక్కడ స్టాగ్నేషన్ ఉంటాం, అలా మనలో సమానత్వం రావాలి. నాభిద ఇది ఎందుకు చెప్పుకుంటున్నాం, మనలో ఉన్న తీసుకోవడం అనే లక్షణం ఎక్కువ ఉంటుంది అన్న. తీసుకోవడం అంటే నిజంగా ఇలా పట్టేసుకోవడం కాదు మాస్టర్, నేను సపోజ్ ఎక్కడ కూర్చున్నాను మాస్టర్ దగ్గరే కూర్చోవాలి అనుకున్నాం అనుకుంటారు, అనుకునే వాడు ఉంటారు అది చేతి ఎంత కాదు, ప్రతివాడు వచ్చి వెళ్ళే కూర్చోవాలి ఆయనకి ఈ తొడ సహస్రబాహు సహస్రాక్షుడు సహస్ర శిరస్సులు ఉన్నాయి కదా, కాబట్టి తొడలు కూడా సహస్రం ఉండాలి, ఒక్కొక్కడు ఒక తొడ పనిచేసుకుంటారు. పరమానంద శిష్యుని కదా ఈ కాలు నాది చేయని ఈ కాలు నొప్పి వచ్చిందని నేను కొడతాను, నేను ఈ కాలు నొప్పి ఈ తలకాయ నొప్పి వస్తే ఈయన కొడతాడు, అలాగే ఆయన అన్ని అయిపోయింది కొట్టడం లేదు, ఎవరు కూడా దూరంగా ఉండడానికి ఇష్టపడరు, అందరూ వచ్చి ఒళ్ళు వాళ్ళు ఎందుకు. మనలో ఏది ఆయన వదిలించుకున్నారో అది వదిలేసి మనం ఏం కావాలనుకుంటున్నాం అది చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. పొసెసివ్ యాటిట్యూడ్ అంటే వీడు నావాడు, బో నేను మాస్టర్ చాలా ఇష్టం చూడండి అందరూ మీరు అందరూ చూస్తుంటే ఆయన వాటేసుకుంటాను, ఆయన గవకుల వాళ్ళు వచ్చాయని గట్టి పట్టుకుంటాను, కాదు ఏం చేశాను బాబు నువ్వు ఎవరిని వద్దంటు ఎవరిని కావాలంటు, అలా అంటే మనకి ఆయన తేడా ఏమి చేయలేదు కదా, ఇలా అవకాశం హెచ్డి చాలుతుంది, ఒకడు వచ్చి తిట్టి నీకే వస్తుంది ఓకే మెచ్చి చాలు నాకేం రాదు, ఒప్పు మీకు చాలా వచ్చేసారట మెచ్చి చాలు నీకు కూడా వచ్చాడు వెంటనే తప్ప నాకే వచ్చాడు. ఆ పొజిటివ్ నాలెడ్జ్ పొజిటివ్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో అది తీసుకోవడం అన్నమాట ఆ ప్రాణం. కానీ పొజిటివ్ యాటిట్యూడ్ వదులుకోవడం అనేది అపానం, కాబట్టి వదులుకోవడం తీసుకోవడం అంటే చాలా రకాలుగా ఉంటుంది, ఏదో ఒకటే కాదు. ఆస్తి సంపాదిస్తున్నాం బాగా సంపాదించు ఏం చేస్తానండి సంపాదించు అంతే ఏం చేయండి పొసిషన్ చెప్పుకోవడానికి అనమాట, నా దగ్గర 1000 మంది అనుయాయులు ఉన్నారు మీరు అందరూ వచ్చేసి మీ సంపాదన డెవలప్ చేసేస్తాను పొసిషన్ అండ్ పొసిషివ్నెస్ రాకుండా ఉన్నాను. మన గురువు ఎలా తయారు చేయదలుచుకున్నాడు అది కూడా తెలియదు అనమాట, మన గురువు ఏం చేయదలుచుకున్నాడంటే అటు ఎక్కువ తీసుకోవద్దు తక్కువ తీసుకోవద్దు, తీసుకున్నా తీసుకున్నట్టు పంచడం నేర్చుకోండి, ఆ పంచడం నేర్చుకోవడాన్ని గురువుగారు ఏం చెప్పారు నాటు పోసుకున్నారు. పంచడం అంటే ఇవ్వటం, ఇవ్వటం అంటే నాటకం, ఏమి గురువు దగ్గర నేర్చుకున్నారు అది ఎంతమందికి ఇచ్చాం. ఒక విత్తనం భూమిలో నాటితే 85 భూమి అంటే ఈ శరీరమే భూమి, క్షేత్రమే క్షేత్రము క్షేత్రజ్ఞ విభాగం యోగము ఒక మనకు ఉద్యోగంలో ఒక అధ్యాయం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగం, ఈ శరీరమే క్షేత్రం అని గుర్తించుకో, దీంట్లో ఉన్న నేనే క్షేత్రజ్ఞ తెలుసుకో, ఇదే అన్ని జ్ఞాన విజ్ఞానానికి మూలం అని చెప్తాడు కృష్ణుడు. మరి క్షేత్రం గురించి ఏం తెలుసుకున్నాం? ఆ క్షేత్రం గురించి భాగవతంలో ఒక స్కందంలో చాలా మొట్టమొదటి భగవంతుడు ఉన్నాడు, ఆయన సంకల్పం వచ్చింది, తర్వాత దాంట్లో వచ్చి త్రిగుణ అహంకారం వచ్చింది, అహంకారం నుంచి మూడు గుణాలు వచ్చి, మూడు గుణాలు వచ్చి ఇలాగ సాత్విక అహంకారం నుంచి వచ్చి, మానసిక అహంకారం నుంచి వచ్చి, తామసిక అహంకారం నుంచి వచ్చి, అని మూడు దాంట్లో మన శరీరం అలా తయారయ్యేది ఇవన్నీ చెప్తూ అక్కడ మాస్టర్ ఉంటాడు. చాలామంది ఇది పట్టించుకోరు, ఇది తెలిస్తే డెబ్బై ఏం తెలియవో చెప్తారు. అందుకని మన శరీరం గురించి తెలుసుకుంటే మన శరీరంలో ఉన్నవాడి గురించి కూడా తెలుసుకుంటాం. ఇప్పుడు మనం ప్రయత్నం చేసిందంతా ఏంటి, మన శరీరంలో ఉన్నవాడి గురించి తెలుసుకుంటున్నాం. మన శరీరంలో ఉన్నవాడి గురించి తెలుసుకుంటూ మన శరీరం గురించి తెలుసుకోవడం అనేది వేరేగా ఒక పుస్తకం ఇచ్చారు భాస్కర్, సోల్ అండ్ ఇట్స్ మెకానిజం. ఆ సోల్ అండ్ ఇట్స్ మెకానిజం చూస్తే మనలో ఉన్నవాడు, ఆ మనలో ఉన్నవాడితో పాటు మనకున్నదేంటి, ఈ శరీరం అంతా ఎందుకు ఇవ్వబడింది, ఏమి ఇచ్చారు దాంట్లో, ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎలా ఉపయోగించుకోవాలి, ఇవన్నీ దాంట్లో ఉంటాయి. ఈ రెండు తెలిస్తే అప్పుడు మనకు జ్ఞానం వచ్చినప్పుడు అమృత తత్వం రావడం అంటే ఏంటంటే, ఎన్ని జన్మలున్నా మనం మర్చిపోకుండా అన్నీ గుర్తుంటున్నాం. ఈ జన్మ కానీ వేరే జన్మలన్నీ అలా తర్వాత వచ్చేవి అన్నీ తెలుస్తాయి. ఇవన్నీ తెలుసుకోవడం ఎందుకంటే ఎప్పుడైనా సరే జ్ఞానం అనేది భగవంతుడి యొక్క లక్ష్యం. ఇవన్నీ తెలుసుకొని ఏం చేస్తాం మేము ఆడకూడదు. భగవంతుడి లక్ష్యం అంటే జ్ఞానం, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. జ్ఞానం అనేది భగవంతుడి లక్ష్యం కాబట్టి గురువు ఎప్పుడు జ్ఞానమే ఇస్తాడు, ఎందుకంటే అదే నీ స్వరూపం అని చెప్తాడు. అందుకని మనం ఆ సత్యాన్ని, ఆ జ్ఞానాన్ని, ఆ అంతుణ్ణి మనలో ఉన్నవాడిని చూడటానికి మనం ఇప్పుడు ప్రయత్నం చేసాం ఓంకారం ద్వారా. అలాగ ఓంకారం ద్వారా రోజు చేయటం అలా కాకుండా తర్వాత ఇంకోటి చేసే గమకృష్ణ గురుకృష్ణ గాయత్రం చేయకూడదు. మనకు అన్నం దగ్గర అదే వడ్డించారు అనుకోండి, ఇప్పుడు గణపతి సత్యనారాయణ స్వామి వారి గారు ఏం చేస్తారంటే అది కల్పించుకుని ఒక మొదలు చేసుకుని, ఆయన శిష్యులు కూడా ఉన్నారు మా కన్నడ బ్యాంక్లో ఉన్న డిఎం ఆ లెవెల్లో ఉన్నారు, ఎప్పుడన్నా వాళ్ళు భోజనానికి కూర్చుంటే ఎన్ని వేసి అన్నీ కలిపేస్తారు మొత్తం విడిగా ఏడు కదా అన్ని కలిపేసి ఒక మొదలు చేసుకుని దాంట్లో ఒక్కొక్కటి చూస్తుంది అలా తిన్నా అలా కాకుండా విడిగా పప్పు రుచి పప్పుదే, కూర రుచి కూరదే, దేని రుచి దానిదే, అలాగే విడివిడిగా తినొచ్చు. ఇలా తినాలా ఇలా తినాలా ఏది రైట్ అంటే రెండు రైటే, రెండు రైట్ కాబట్టి అలా ఎదురు తినమంటారు. అసలు ఆయుర్వేదంలో ఉంటుంది మొదటి నువ్వు ఇదే తినాలి, చివరిలో ఒక లిక్విడ్తో నువ్వు ఉంచాలని ఉంటుంది. అంతే తప్ప మొదట లిక్విడ్ తింటాను, మొదట మజ్జిగ తింటాను, తర్వాత చారు తింటాను, తర్వాత పచ్చడి తింటాను, తర్వాత కూర తింటాను, చివరిలో పప్పు తింటానంటే ఆయుర్వేదం ఒప్పుకోదు. అది రివర్స్లో చెప్తున్నాడు. కానీ కొన్ని సందర్భాల్లో అనారోగ్యం ఉన్నప్పుడు మార్క్స్ వస్తుంది. ఎలాగంటే అల్సర్ ఉందనుకోండి, మొట్టమొదటి పెరుగన్నం తినాలి, పెరుగు కానీ పెరుగన్నం కానీ మొదట తింటే వెళ్ళి అలసట తగ్గుతుంది, అది మందు దాన్ని అందుకని పెద్ద మందు అక్కడ. ఇవన్నీ ఎందుకు అంటే మన గురించి మనం తెలుసుకోవాలి. ఆ జ్ఞానం గురువు ఇస్తాడు కాబట్టి గురువు ఇచ్చిన జ్ఞానాన్ని ఎక్కడెక్కడ దొరుకుతుంది అంటే, దత్తాత్రేయ స్వామి ఆదిగురు యాక్చువల్గా 24 గురువులు ఉన్నారు నాకని చెప్తాడు, సృష్టిలో 24 గురువులు. చివరికి ఒక ఆవిడ చేతికి గాలి వేసుకుంది, గాలి వేసుకొని ఇలా దంచుతుంటే గాలి చప్పుడు అవుతుంది, చప్పుడు అవుతుంటే నేను ఈ పని చేస్తున్నాను, నేను ఇంట్లో ఉన్నానని పక్కవాడ తెలుస్తుందని చెప్పి గాజులు తీసేసింది, గాజులు తీసేసి దంచుతున్నాను. అప్పుడు చప్పుడు అవ్వదు కదా, ఇది దంచే చప్పుడే తప్ప గాజులు చప్పుడు అవ్వదు. అంటే ఆడవాళ్ళు దంచుతున్నారు, మగవాళ్ళు దంచుతున్నారు, పక్కవాళ్ళకి దాని నుంచి నేను నేర్చుకున్నాను అంటే చేసే పని నిశ్శబ్దంగా చేయాలి. అలాగే ఒకడు బాణానికి పొదులు పెడుతున్నాడు, బాణానికి పొదులు పెడుతుంటే ఏం నేర్చుకున్నాడు, నేను బాణానికి పొదులు పెట్టేవాడు ఎంత ఏకాగ్రంగా చేస్తున్నాడు కాబట్టి ఏకాగ్రంగా చేయాలి. బాణం వేస్తున్నవాడి గురించి చెప్పట్లేదు, చూసారు బాణాన్ని పొదులు పెడుతున్నాడు, బాణం వేసేవాడు ఈ పొదులు ఉంటేనే అని పని చేస్తుంది, అది ఏం చేస్తుంది ఏం చేయలేదు. కాబట్టి ఓ లక్ష్యాన్ని ఛేదించాలంటే దానికి కావాల్సినవి ఏర్పాటు చేసుకోవడం అనేది వీడు చేస్తాడు. ఎవరు బాణానికి పొదులు పెడుతున్నాడు, అది చూసి నేర్చుకున్నాను నేను స్వామి. అలాగే సముద్రం చూసి నేను నేర్చుకున్నాను చెప్తాను, సముద్రంలో ఏం పడేసినా బయటకు వచ్చేది, గడ్డిపాటు తీసుకెళ్ళి ఏదైనా పడేసాము, ఈ ఒడ్డు కానీ ఆ ఒడ్డు తెలుసు, ఒకసారి మన పరిగాల్లో రమణ సీత అని సముద్రంలో పడితే ఒకళ్ళు ఇద్దరిలో ఒకటి పెడితే సముద్రం చీరాలు వాడలేదండి ఇంకో వాడడం ఎక్కడో చేయలేదు మొత్తానికి బయటకు వచ్చాడు మాస్టర్ ఉన్నారు కాబట్టి ఒక ఆయన రైలు కింద పడిపోయారు కాకివాయ ఆశ్రమం వచ్చి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ రైలు కింద పడిపోయారు నవజీవన్ ఎక్స్ప్రెస్ ఆయన నేను పక్క పక్క ఇళ్ళలో ఉన్నాను ఒక పల్లెటూరు పాల్గొనే ఆయనే చెప్పారు నన్ను వచ్చి ప్లాట్ఫామ్ ఉంటుంది కదా గోడ ఆ గోడ నేను నొక్కి పట్టినట్టుగా ఉందండి చాలాసేపు రైలు వెళ్ళిపోయిందో అంతే ఎలా నొక్కి పట్టించాడని ఆ తర్వాత నేను వచ్చేసి అవును అంతే ఎందుకంటే రక్షణ పోషణ ఏమి చేస్తాడో పరమాత్మని గురువు చేస్తాడు ఆ గురువు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అనుకున్నాడు అది పూర్తిగా మనకు 100% ఎస్ అనుకోవాలి ఇంకా అనుకోకుండా కూడా చేసిన అక్కడే ఉంటుంది పంజాబ్లో ఒక ఆయన ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు తిరుమన్నామలే అంటే అక్కడ అరుణాచలం ఉంటుంది అరుణాచలంలో ఒక యోగి కూర్చుంటాడు ఆయన దర్శించని ఒక ఆయన వచ్చి చెప్పాడు ఇవన్నీ నమ్మ మళ్ళీ చెప్పాడు ఇంకో రోజు సత్తాయి చేస్తున్నాడు చెప్పి వెళ్ళి చూస్తే ఈయనే మొట్టి మోసగాడి ఇక్కడ కూర్చుని మా పంజాబ్ వచ్చి నన్ను చూడటానికి రమ్మని చెప్తాడా అని చెప్పి వాడు కోపగించాడు రమణ మహర్షి గారు కోపగించి ఆయన చూసి ఇలా చూసి అక్కడెక్కడ కూర్చున్నాడు ఏంటి ఇక్కడ కూర్చున్నావు స్వామి ఉన్నారు మొట్టి మోసగాడు మీ స్వామి మా ఊరు వచ్చి మా ఇంటికల్లా వచ్చి నువ్వు చూడటానికి రాని చెప్పాడు ఆయన గురించి ఆయన చెప్పుకుంటాడు ఇదేం గురువు అన్నాడు భలేవాడి మేము ఎన్నేళ్ళ నుంచి చూస్తున్నాం ఆయన ఆ సీట్లో చెప్పుడు కదలలేదు ఈ ఆశ్రమం దాటి ఎప్పుడు పెట్టమని చూడలేదు అప్పుడు వాడికి అర్థం అవుతుంది ఆశ్చర్యపడదు అలాగే 3 మందికి ఆయన అమెరికాలో కనిపించారు ఫ్రాన్స్లో కనిపించారు బ్రిటన్లో కనిపించారు రమణ మహర్షి అలా చేస్తున్నాడు అవన్నీ జరుగుతున్నాయి అంటే అలాంటి గురువు ఎక్కడ ఉన్నాడంటే ఇక్కడే ఉన్నాడు ఎప్పుడైతే గురువుతో అలా మనం ఓంకారం చేసి ఆయన సాన్నిధ్యంలో ఉన్నామో నిప్పు దగ్గరికి వెళ్తే వేడి ఎలా తగ్గుతుందో అది మనల్ని కూడా నిప్పులా ఎలా చేస్తుందో అలా గురువు కూడా మనల్ని అలాగే చేస్తాడు అప్పుడు మనం ఎక్కడే ఉన్నాం మనం కూడా బెత్తంలో ఉంటాం మనం కూడా అనుకుంటాం మనం కూడా చంద్రబోండలో ఉంటాం ఎందుకుంటాం ఆయన చెప్పిన పని చేయడం ఉంటాం అంతకంటే ఇంకో దానికంటే ఉన్నాం అది కూడా ఉండాలి ఇదంతా ఎందుకు చేసుకుని సాధన అంటే గురువు ఇచ్చిన పని తప్ప ఇంకో పని లేదు అసలు ఈ భూమి మీద పుట్టినందుకు ఏంటంటే మనం ఈ మన ప్రాణ శరీరాలు మనకు జస్ట్ ఒక పెన్న లాంటివి లేదా ఒక వెహికల్ లాంటివి కారులో ఇక్కడ వరకు వచ్చాం కారు అక్కడ ఉంటుంది మనం అక్కడ ఉంటాం అంతేగాని కారు కూడా మనతో వచ్చేస్తుంది లాభం నువ్వు అక్కడ ఉంటుందా ఉండదు అలాగే మనం వేరు ఈ శరీరం వేరు మనస్సు ప్రాణం శరీరం అనేది ఒక కారు లాంటిది అంతే దాని పని ఎంతవరకు మనం తీసుకెళ్తాం ఎక్కడికి తీసుకెళ్ళాలి ఎలా వెళ్ళాలి మనం నిర్ణయించాలి అంతేగాని కారు నిర్ణయించింది అనుకోండి ఇక్కడ వస్తాడు కారు ఎటు కావాల్సిందే వెళ్ళిపోతుంది దాన్ని కృష్ణుడు ఏమంటాడంటే ఒక పడవ తెరచాప ఎత్తుంది గాలి తీసుకుంటే ఎటు కావాల్సిందే పోతుంది తప్ప వాడి చేతిలో ఉండదు అలాగ మన ఇంద్రియాలలో పడి కొట్టుకుంటూ ఉంటే మనం మన ప్రయాణం మన చేతిలో ఉండదు కారు ఇష్టం వచ్చినట్టు వెళ్ళినట్టు పడవ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయినట్టు మన జీవితం ఎటో పోతుంది మన చేతిలో ఉండదు కాబట్టి ఈ ఓంకారాన్ని జాగ్రత్తగా మన లోపలికి వెళ్ళటానికి వాడుకోవాల్సిందే అలాగ గుర్తుపెట్టుకోండి ప్రతిసారి ఓంకారాన్ని ఎందుకు అంటున్నాను మనకు క్లియర్గా ఉండాలి ఐడియా దాటిపోయింది అనుకోండి మర్చిపోతాం సో అది ఓంకారం ఇప్పుడు చేశాం కదా ఒక 5 నిమిషాలు ఆగి మళ్ళీ చేద్దామా
అంటే యాక్చువల్లీ మేము అందరం అనుకునే ఓంకారం ఒకటి మేము అన్ని చూపిస్తాను అక్కడ నుంచి మీరు కరెక్ట్ చేస్తారు అందరికీ వాళ్ళు మనం ఓంకారం అంటే జనరల్గా అంతే కదా మనం అలా కాకుండా ఈరోజు వేరే పద్ధతి చెప్పారు అది మనం ఇప్పుడు నేర్చుకోవాలి మనం అది మన లక్ష్యం
ఇప్పుడు ఓంకారం అంటల్లో 108 రకాలుగా ఓంకారం అనొచ్చు మాస్టర్ గారు సార్ చెప్పారు నన్ను ఓంకారం మీద ఒక ఆర్టికల్ రాయమన్నాడు యాక్చువల్గా రామ్ 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 బ్యాక్ రాసే కూడా అనిపిసేంటి దానికంటే బాగుంటుంది అన్నాడు సరే అది వేరే విషయం ఎక్కడ నేను ఇవ్వలేదు ఎవరికి నా దగ్గర
అసలు ఓంకారంలో ఏదైనా సరే ఇప్పుడు పారాయణం ఉంటుంది, కాళ్ళకి పెట్టుకుంటాను ఎర్రగా ఉంటుంది, అలాగే తాంబూలం వేసుకుంటాం ఎర్రగా ఉంటుంది, దాంట్లో ఉన్న వాటిలో దేంట్లో వేసుకుంటుంది కదా, సున్నం ఉంది తెల్లగా ఉంటుంది, దాంట్లో కూడా ఏదో కలుగుతాం, అది ఎర్రగా ఎర్రగా ఉంటుంది, సున్నం ఇంకా ఏం కలుగుతుంది పారాయణ పసుపు సున్నం కాళ్ళకి మండకుండా కాదు స్ట్రాంగ్గా కానీ సున్నం పసుపు కలుగుతాం, రెండు కలిగేసరికి ఎర్రగా పడుతుంది కాళ్ళ మీద జీయంగానే ఎర్రగా కలిగిస్తుంది, అలాగే నోట్లో వేసుకున్న తాంబూలం కూడా దాంట్లో ఏది ఎర్రగా ఉంటుంది కానీ ఎర్రగా ఉంటుంది, ఆ రిజల్టెంట్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అదే కనిపిస్తుంది వెనకాల కనిపించాం అన్న, అలాగే ఓంకారం కనిపిస్తుంది తప్ప దాని వెనకాల ఉన్నా కనిపించాం, వెనకాల ఉన్నవి ఏంటంటే అకార ఉకార మకార, ఆ అకార ఉకార మకారాలని ఈ సృష్టి మొత్తం మూడుగా అయినా కనిపిస్తుంది తప్ప ఇంకోలాగా అర్థం చేసుకోలేదు కాబట్టి మూడుగా చేయాలి, మూడుగా ఎందుకు ఉంటుందంటే ఫస్ట్ ఇప్పుడు ఒకటి ఏదన్నా చేయాలనుకోండి కొంత చోటు కావాలి, ఈ ఈ ఫోన్ పెట్టాలి కాస్త చోటు ఉంటే కదా పెట్టేది, దీని నుంచి ఇక్కడి నుంచి మాట్లాడితే పై వరకు పెట్టేసేది పక్కన పెట్టాలి తప్ప అక్కడ వాడు తీస్తే తప్ప ఇది పెట్టాలి, అలాగే ఈ మొత్తం అంతా కూడా అకారం మకారం అకారము ఉకారము మకారం అవి ఏవైతే ఉన్నాయో అలాగా ఉండటానికి అకార ఉకార మకార ఒక ట్రయాంగిల్ అనుకుంటే ఏదన్నా ఒకటి అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలంటే చోటు ఉండాలి, అలాంటి చోటు మొట్టమొదట ఏర్పడింది ట్రయాంగిల్ లాగానే ఏర్పడుతుంది, అలాగే ట్రయాంగిల్ ఇస్తే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ట్రయాంగిల్, ముక్కాళ్ళపేట ఉంది అనుకోండి ముక్కాళ్ళపేట ఎదుర్కొండి ఉన్నాయో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, నాలుగు కాళ్ళు ఉండడానికంటే మూడు కాళ్ళు పేట చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఎందుకు స్ట్రాంగ్గా ఉంటుంది ఎందుకంటే సృష్టి క్రమాన్ని చెప్పుకుంటే ఒకటి భగవంతుడు రెండు ప్రకృతి మూడు సృష్టి, ప్రకృతి అంటే ఆయన యొక్క శక్తి అన్నమాట, భగవంతుడు శక్తి ఆ రెండింటి వల్ల సృష్టి వచ్చింది, ఈ సృష్టి ఎప్పుడు మొట్టమొదట మూడోది అన్నమాట, భగవంతుడు ఒకటి భగవంతుడు శక్తి రెండు సృష్టి మూడు, ఇలాగ మూడు త్రికోణం తీస్తే ఆ మూడు తర్వాతే కదా మిగతా వచ్చాయి, సో అందుకని ఒకటి అకారం ఇంకోటి ఉకారం ఒకటి మకారం, ఆ అన్నప్పుడు సాక్షాత్ సృష్టి మొత్తాన్ని ఎవరైతే నిర్వహిస్తాడో ఎవరైతే మూల కారణమో ఆయన అకారం, సృష్టికి కావాల్సిన శక్తి అంతా ఆయనే ఆయనలోంచి వస్తుంది అది ఉకారం, సృష్టిగా వచ్చేది మకారం భౌతిక శక్తి మనలో ఉంటూ ఆయన శక్తిని వాడి మన శరీరాన్ని కల్పించాడు కదా, అందుకని అకార ఉకార మకారాలతో ఓంకారం అంటే మనం ఒకేసారి పరమాత్మ పరమాత్మ యొక్క అనంతమైన శక్తి అమ్మవారు తర్వాత సృష్టి మొత్తం, సృష్టి అంటే ఈ శరీరం దేనితో పోలుస్తారు న్యాస విద్య అంటాం, న్యాస విద్యలో ఈ భూమికి ఈ శరీరానికి సంబంధం, ఈ భూమి మనకు కనిపిస్తున్న భూమి ఉంది కదా మొత్తం అంతా ఈ భూమే కాదు, చంద్రుడు అనేది కనిపిస్తుంది అక్కడికి వెళ్ళి ఏముందండి ఇక్కడ రాళ్ళు తప్పాలి తప్ప నీళ్ళు కూడా లేవు అని సైంటిస్టులు చెప్తున్నారు, ఇప్పుడు కుజుడి దగ్గరికి వెళ్ళాను అక్కడ కూడా అంతే రాళ్ళు అదే ఉంటాయి ఎందుకంటే ఏం లేదు అది మధ్య కొత్తగా నదులు పారుతున్నాయి కాలాలు ఉన్నాయి ఇక్కడ అని కూడా చెప్తున్నారు, అక్కడ కూడా మట్టి ఉంది అంటే ఎక్కడెక్కడ ఆ భౌతికమైన పదార్థం ఉందో అదంతా కూడా, కాబట్టి ఈ శరీరంలో కుజుడు ఎక్కడ ఉంటాడు నెత్తుర్లాగా ఉంటాడు ఐరన్ లాగా ఉంటాడు, అలాగే ఇంకొకడు మన శని గురించి చెప్పుకుంటాం ఆయన ఎలా ఉంటాడు జుట్టులాగా ఉంటాడు ఎముకల్లాగా ఉంటాడు గోడల్లాగా ఉంటాడు, ఇవి ఒక అలాగే బుధుడు ఎలా ఉంటాడు బుధుడికి మనకేమి జీవుడు గోడలు జుట్టు అలా ఎలాంటి చూపించకండి ఆయన తెలివితేటలాగా ఉంటాడు, చంద్రుడు ఉన్నాడు మనసులాగా ఉంటాడు మనసు చూపించండి నేను చూపిస్తాం నేను చూపించను కానీ ఉంటాడు కానీ చంద్రుడు అక్కడ కనిపిస్తుంటాడు, చంద్రుడు అక్కడ భౌతికమైన చంద్రుడు కాకుండా చంద్రుడి ద్వారా వచ్చే శక్తి ఏదైతే ఉందో అది మనకు మనస్సును ఇస్తుంది, అలాగే రవి ఉన్నాడు నేను నేను అని మాట్లాడగలిగిన ప్రజ్ఞ ఉంది కదా అది రవి అంటే సూర్యుడు ఇస్తాడు, ఇవన్నీ ఎందుకు అంటే ఈ శరీరం భూమికి అంటే మనం దబ్బుకుని భూమి అని కాదు ఎక్కడెక్కడ పదార్థం ఉందో అది అంతటికీ ఈ శరీరం ఒక ప్రతీక అంటే మనం మా
అంటే ఎక్కడెక్కడితో ఒకటైపోవాలి ఇంతతో అలా చేతనత్వం వికసిస్తూ ఉంటుంది. అలా కాకుండా ఒక్క ఓంకారం అక్కడేమో నీవు ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క శక్తి ఉంది అని చెప్పి మనకి గాయత్రి మహా విజ్ఞానంలో మాస్టర్ చెప్పారు. ఓంకారం అంటే ఆద్య శక్తి, ఓం అంటే మీరు అకారం 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 అన్నీ వదిలిపడేసి ఇక్కడ ఓం ఓం అని అన్నా ఇంకా పై స్థాయిలో ఓం అన్నా ఎలా ఓం అన్నా ఆద్య శక్తిని పిలుస్తున్నామని అర్థం. అంటే అకారం అకారం అకారాలు లేవు కానీ ఒకటి ఓంకారం ఉంది అలా కూడా చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే ఈ మనకు లెటర్స్ అండ్ అకల్ట్ మెడిటేషన్లో సెంటెన్స్ ఉంటుంది, వన్ షుడ్ బికమ్ ఫ్రమ్ 6 to 5, ఫ్రమ్ 5 to 3, అంటే మధ్యలో 4 వచ్చింది, ఫ్రమ్ 3 to 1. 3 to 1 అంటే అసలు 3 వేకి వెళ్తే కదా 1, స్టెప్ బై స్టెప్ ఎలివేషనే తప్ప జంప్ ఏమి ఉండదు కదా. 6 to 1 వెళ్ళిపోతానంటే కొంత మహాకాల చక్రవర్తి యంత్రం అక్కడ ఉంది, దాంట్లో మధ్యలో ఒక బిందు ఉంది, ఆ బిందు చుట్టూ ఇమీడియట్గా ఉండేది ఏంటి ఒక ట్రయాంగిల్. ఆ ట్రయాంగిల్ వరకు వెళ్తేనే బిందువు గురించి తెలుస్తుంది తప్ప బయట ఉన్నది చూసారా మేఖల అంటాం, మేఖల అంటే మొదలు అంటే భూపురం 3 ఉంటాయి అక్కడ కదా. భూపురం దాడిన తర్వాత 16 దళాలు జరుగుతుంది, 16 తర్వాత 12 దళాలు జరుగుతుంది, తర్వాత 9 ఉంటుంది, 10 ఉంటుంది, 10 దశారు, తర్వాత అంతర్దశారు బహిర్దశారు, తర్వాత ఏమవుతుంది అష్టకోణం, ఆ తర్వాత షట్కోణం, ఆ పైన వచ్చేసి 3, ఆ తర్వాత 1, ఇలాగ 9 ఉంటాయి. 9 దాటి 10వది భగవంతుడు, 10 భగవంతుడు కాదు కదా, 10 అంటే ఏంటంటే 9 ఆవరణం దాటి 10వ దగ్గరికి వచ్చేసరికి పరిపూర్ణత్వం వస్తుంది. ఆ పరిపూర్ణత్వాన్ని దాటి ఉండడం భగవంతుడు అత్యధిష్టదశ. ఈ 9 ఆవరణలు అమ్మవారికి 9 ఆవరణలు ఉన్నాయి, ఆ మధ్యలో బిందు అమ్మవారు, అమ్మవారి తర్వాత అయ్యవారు మాస్టర్ గురువు గారు లేకపోతే పరమాత్మ. కాబట్టి ఈ మొత్తం చూస్తే ఇలాగ ఇక్కడి నుంచి డైరెక్ట్గా మేము అక్కడికి వెళ్ళిపోతామంటే ఇది ఒక్కొక్కటి తెలుసుకుని వెళ్ళాలి. అందుకని నవావరణ పూజల్లో ఆవరణ దేవతలు అందరినీ పూజ చేస్తారు, అందరికీ అక్కడ సపోజ్ 8 మంది ఉన్నారు అష్టవసులు, ఒక్కొక్కడికి 16 పూజలు, ఒకళ్ళు పిలవడం 16 రకాలుగా చేయాలి, అది అయిపోయిన రెండు వాళ్ళు తీసుకుంటాం. అలా అన్ని ఆవరణకి ఒక్కొక్కరిని ఒక్కొక్కరు చేసుకుంటూ వెళ్ళి చివరికి అమ్మవారు చేస్తారు. అప్పుడు అక్కడ ఉంది మధ్యలో ఒక బిందువు ధరించాలి, అమ్మవారికి చేసి మళ్ళీ అక్కడ 16 కూర్చో, ఇవన్నీ చేసేది 3-4 గంటలు పట్టేస్తారు, దాని తొందరగా ఏమి అయిపోదు. అందుకని శ్రీచక్రార్చన ఎవరన్నా దీక్ష తీసుకున్నారు రోజుకు 4 గంటలు 5 గంటలు దానికోసం పెట్టాల్సింది. ఆ తర్వాత ఆ పైన ఉంటాడు స్వామి, ఆయనకి గురువుకి తేడా లేదు. కాబట్టి బిందు కంటే గొప్పవాడ బిందు కంటే కాదా ఇలాంటి ప్రశ్నలు వేయటం అనవసరం, సాక్షాత్ గురువు సాక్షాత్ పరబ్రహ్మ అవన్నీ మనకు ఇస్తాడు. అలాంటి గురువుని ఖచ్చితంగా మనం ఉంచుకోవాలి. ఇప్పుడు ఓంకారం అలా అంటే ఏమవుతుంది, ఇలా అంటే ఏమవుతుందంటే ఏమవుతుందో తెలియకుండా వెళ్ళేట్ అవుతుంది. ఓం అని ఒకసారి ఓంకారం చేస్తే ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా ఏమవుతుందో అర్థం కాదు. అక్కడి నుంచి ఇక్కడికి రావాలనుకోండి మధ్యలో అవన్నీ దాటి రావాలి కదా, అర్జునగర్ నాతో ముందు చూస్తున్నాడు మేఘాల వనస్థలం రామోజీ గురించి ఈ గుర్తులు ఉన్నాయి కదా మనకు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చింది అసలు ఏమి తెలియకుండా ఇక్కడికి వచ్చి తక్కువ పడ్డాం అనుకోండి ఏం తెలిసింది, నేను హెలికాప్టర్ లాగా వచ్చి ల్యాండ్ అవ్వడం కాదు అలాంటిది అనిపిస్తుంది. అందుకని ఒకారం ఒకారం ఒకారంతో చేయాలి. ఆ అకారం అంటాం అలాగే ఒకారం అంటాం మకారం అంటంలో కూడా ప్లస్ అసలు ఓంకారం అంటున్నా కూడా 3 రకాలు ఇవ్వండి మామూలుగా తెచ్చుకోండి. అదేంటంటే మంత్ర స్థాయి మామూలు స్థాయి మాట్లాడుకుంటున్న స్థాయి ఆ పై స్థాయి ఏంటంటే గొంతెత్తి హలో అని పిలుస్తాను దీని ఎఫెక్ట్ దానికి లేదు. మంత్రస్థాయిలో అంటే ఉండదు, మామూలు స్థాయిలో అంటే ఉండదు, ఉచ్చ స్థాయిలో అంటే ఉండదు. ఈ చివరి ఏదైతే ఉందో దీన్ని రథంతరీ సామ అంటారు. రథంతరీ సామ అంటే విట్ట మధ్యాహ్నం సూర్యుడు వెలుగు పడుతుంటే నీడ ఎలా ఉండదో అలాగా ఈ రథంతరీ సామ అనేది చేస్తే నీడ లేని వెలుగు పడుతుంది. నీడ లేకుండా ఉండే వెలుగు ఎలా వస్తుంది? నీడ ఎందుకు వస్తుంది తెలిస్తే నీడ లేని వెలుగు ఏంటి అర్థమవుతుంది కదా. ఇక్కడ నుంచి లైట్ పాస్ చేస్తున్నాం, ఇది అడ్డు వస్తే నీడ పడుతుంది, లేకపోతే ఏమవుతుంది ఏదో. అంటే పదార్థం అనేది పక్కన తప్పుకుంటుంది. ఏమో మనం పదార్థం తీసేయడం ఏదో చెప్పుకున్నాం, ఉంగారం ఉచ్చారణం. పదార్థం ఎక్కడెక్కడ ఉంటుంది అంటే అన్నమయ కోశంలో, ప్రాణమయ కోశంలో, గురువుమయ కోశంలో. అదే తీసాకెళ్ళి వాళ్ళ సిస్టమ్ ప్రకారం అయితే ఈదరిక్ బాడీలో ఉంటుంది, యాస్ట్రల్ బాడీలో ఉంటుంది, వైటల్ బాడీలో ఉంటుంది, మెంటల్ బాడీలో ఉంటుంది. ఫోర్ ఈదర్స్ అన్నమాట ఈ నాలుగు. ఈ ఫోర్ ఈదర్స్ మనం పైకి వెళ్ళడానికి కిందకి లాగే అనమాట, బయట వెళ్ళడానికి. ఎందుకు అవి తయారవుతాయి అవి చెప్పుకున్నాం. మనం తినే తిండి బట్టి, మన కోరికలు బట్టి, మన ఆలోచనలు బట్టి ఆ పదార్థం అట్రాక్ట్ అవుతుంది సృష్టిలో వచ్చి. మహాత్ములకి కూడా అదే గాలి నుంచి గాలి తయారవచ్చు, అదే ఆకాశం నుంచి ఆకాశం, అదే పదార్థాలు తింటారు వాళ్ళు. మనకంటే స్పెషల్గా ఏం తింటారు కానీ తిట్ట మానేస్తాం కావచ్చు. అదే కాఫీ తగ్గుతారు వాడుకోవడం, అదే కాఫీ మనం కలుగుతాం, అదే సిగరెట్ మనం కలుస్తాం, ఆయనే కలుస్తాం. కానీ ఆయన సిగరెట్ ఎందుకు తగ్గింది తెలుసా? సిగరెట్ ఎందుకు తగ్గుతారు చాలా మంది తెలియదు. చుట్ట తాగేది చాలా మంది, వివేకానందులు కూడా చుట్ట తాగారు అప్పుడప్పుడు. కొందరు ఒక్క పీలుస్తారు. అవి అవి తెలుసుకోకుండా ఏం చేస్తారంటే మామూలుగా తాగారు, నేను ఎందుకు తాగుతాను, వాడు ఎందుకు తాగాడో మనం తెలిస్తే మనం కొంచెం అలాగా. ఒక విత్తనం నాటాలంటే ఏం చేయాలి? ముందు విత్తనాలు తెచ్చుకోవాలి, తర్వాత మనకు భూమి లేకపోతే కౌలు తెచ్చుకోవాలి, వాడికి డబ్బులు ఇస్తామని ఒప్పుకోవాలి. ఈ అగ్రిమెంట్లు అన్నీ ఏంటంటే మెరుగ్గా పొలం దున్నాను, ఆ తర్వాత వర్షం పడాలి, వర్షం పడినప్పుడు వేయాలి, మొరకలు ఎత్తున్నప్పుడు మిగతా నీళ్లు పెట్టాలి, కలుపు మొక్కలు తీయాలి, ఎరువులు వేయాలి, ఎవరు తెలకుండా రక్షించగలదు. ఆ తర్వాత పంట వస్తుంది. ఇన్ని పనులు ఉన్నాయి, పంట రావాలంటే ఏం చేయాలంటే విత్తనాలు వేయాలి. కాబట్టి గురువు ఏం చేశాడు? విత్తనాలు చల్లుకుంటూ వాళ్ళు వాడు పొగాకు నవ్వుతున్నారంటే విత్తనాలు వేస్తున్నారని నవ్వు. అంతేకాక ఊరికే పొగాకు నవ్వుతూ కూర్చొని మాస్టరు తగ్గింది చేస్తాను బాబు కట్ల కట్టలు మింగేస్తాను అనుకుంటారు చాలా. మీరు చూసారా అట్లా ఏమంటారు? ఖైమి ఏదో అంటారు. అదేంటి మరి అది మంచి కాదు కదా, ఆరోగ్యానికి తెచ్చారండి మాస్టర్ మీరు అని ఎవరిని అడిగారు? అడిగారా? అది సిగరెట్ తాగారా? ఈకే మాస్టర్ అని అడిగారు చాలా. ఈ సిగరెట్ తాగుతారు ఆయనలాగా పంచి కట్టుకోరు, ఆయనలాగా ఇలా లేదా రెండు వేల పంచి కట్టుకొని స్టైల్గా ఇలా ప్లేసడం ఇవన్నీ చేసినా అంటారు. కానీ ఆయన ఎందుకు చేయించుకొని మనం ఎవరు చేస్తాం చేయలేము. ఎవడో వాడు పట్టుబడ్డాడు బాబు ఫారెన్లో, నువ్వు స్పిరిట్ మానేస్తే నేను కూడా మానేస్తాను, తాగుతాను మానేస్తావు వల్లే వాడి జీవితం బాగుపడుతుందని ఆయన మానేశాడు సిగరెట్ తాగడం. మాస్టర్ భలే చెప్పారు సిగరెట్ తాగడం మానేసినప్పటి నుంచి కట్టలు కట్టలు ఫారెన్ని సిగరెట్లు వచ్చి పడ్డాయటం. మాస్టర్ ఈకే మాస్టర్ ఈ చేసుకోవాలి బాబు మానేసే నేనంటే ఒక్కడ ఒప్పుకోడు మాస్టర్ పోయి తాగుతారు మా కోసం అలా చెప్తారు తాగండి వరాలు తీసుకోండి. మనం వద్దనుకుంటుంది సృష్టిలో మన దగ్గరకు వచ్చి పడుతుందని చెప్పాలి. ఇది వద్దు నాకంటే గ్యారంటీగా వస్తుంది. డబ్బులు వద్దని ఎవడన్నా అంటాడు అందుకని వస్తుంది. డబ్బులు వద్దంటే ఓ వచ్చి పడిపోతుంది. అలాగే శంపడ ఆశ్రమం డబ్బులు కావాలి అన్నారు కొన్ని మాస్టర్ ఆయన సంగతి అది మామూలుగా మన గురించి ఆలోచించుకోడు. చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి డబ్బులు కావాలి నాకు అంటే రావు. డెవలప్మెంట్ యాక్టివిటీస్ నిజంగా జరగాలి దైవే వస్తాయి అంటే ఇంకా చాలండి వద్దండి అనే వస్తూ ఉంటాయి. దానికి ఒక ఖచ్చితమైన లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. గణగా పోతారా మీరు పక్కనే ఉంది
అక్కలకోట,
అక్కలకోట వెళ్తే అక్కలకోటలో అలా పెద్ద గది ఉంది. ఇదంతా వంట వండటానికి కావాల్సిన కూరలు దొరుకుతారు అండి. అక్కడే వండటం లేదు, కూరలు దొరుకుతారు, బియ్యం చేరుకుంటారు. ఆ కౌంటర్లోకి డబ్బులు ఇచ్చారు ఎంఎస్ఆర్ ప్రసాద్ లక్ష అని రాసుకుంటాడు. ఏ లెక్క పెట్టాడు వాళ్ళు వాళ్ళు మొట్టమొదటి ఎలా మొదలుపెట్టారంటే ఐదుగురు ఐదు షేర్లు బియ్యం వేసుకుని అన్నదానం మొదలెట్టారు. ఐదు షేర్లు ఇవాళ ఆశీర్వాదం ఒక దెబ్బకి 5000 మంది భోజనం చేస్తున్నారు ఒక బ్యాచ్. అంత పెద్ద హాల్ ఉంటుంది అసలు పెడుతుంటే వాళ్ళ స్కిల్ ఆశ్చర్యపడుతుంది. ప్లేట్ ఇలా ఉంటాడు మేము వెళ్ళి కూర్చున్నాం రెండు రోజులు
ప్లేట్ ఏమన్నా విసిరేసినట్టుగా పెడతాడు, అలా పెడితే ఖచ్చితంగా మన దగ్గర ఆగుతుంది జలం. అంత బాగా పెట్టిన భోజనం కూడా రెండోసారి కూర్చుని తిన్నాడు, ఏమన్నాడు ఇంకా తిన్నాడు మళ్ళీ వచ్చేవాడు అన్నాడు. అలా చేసిన వాళ్ళు కనిపిస్తుంది ఎవరు వచ్చారు ఎవరు పోయారు అనుకుంటున్నాం పెడుతున్నాం. నేను అలా మొదలు పెట్టామండి ఇవాళ ఇలా ఉంది అని చెప్పాడు ఆయన. మనం అది ఎందుకు పాటించలేమంటే మనం చేసుకుంటూ పోతే పనులు అవుతాయని మాస్టర్ చాలాసార్లు చెప్తారు. కానీ మనం చేసుకుంటూ వెళ్ళడంలో ఇది పెడతాం ఏంటి, అక్కడ కట్టాలి బిల్డింగ్ వస్తాయి లక్షలు అవుతాయి. ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయంటే ఆన్సర్ ఇంగ్లీష్లో చెప్తారు సార్, యూ మే డూ దిస్ అంటే అర్థం ఇంగ్లీష్ కొన్ని మ్యాన్ కట్టితే యూ మే డూ దిస్ అంటే యూ మే నాట్ డూ దిస్ అది కూడా ఉంటుంది పక్కనే నాట్ పైకి కనిపించడం. అలాగే వస్తే బాగుంటుంది రావు, వస్తే బాగుంటుంది అంటే అర్థం ఏంటి రావని ఆల్రెడీ మనసులో ఉంది, వస్తే బాగుంటుంది పైకి అంటున్నాం. కాబట్టి ముందర మనసులో ఉందో ఉందో పైకి అనబడుతుందా, అది లోపలనే ఎక్కువ బలం ఉంటుంది. ఇప్పుడు పైకి వచ్చి అంత బలంగా ఉండవు, అందుకే మన మౌనం అనేది చాలా బలమైంది. అటు లోపల ఉంటుంది మనం పైకి వచ్చే ఇప్పుడు నాకు ఆగేది మీకోసం ఏంటండి మొదలెట్టలేదు ఇంకా క్లాస్ రండి ఉన్నాను అంతా పడుతుంది మొదలెట్టి 11 ఇప్పుడు 12 అయింది. కానీ అలా చెప్పచ్చు సార్ చెప్పండి, కానీ చేస్తాను ఏమన్నా అనుకుంటే మనం వాడుతూ మన ఇంట్లో తనలో తను చెప్తే ఏమైంది పోతుంది అలా చేయకూడదు. అలా అన్ని చాలా సందర్భాల్లో చేస్తాం. సో ఇవన్నీ పక్కన పెడితే ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నా గుర్తుపెట్టుకుంటే ఇది నాకు వద్దు అంటే వచ్చి చెప్తున్నాం పూజ నాకు వద్దని ఊరికే సరదాగా అనకూడదు, నాకు వద్దు నాకు వద్దు అనకూడదు అలా అన్నానుకోండి అది కూడా చెప్తారు కదా. ఇలా కూర్చున్నాడు అందరం వస్తే ఇలా అందరికి విస్తరి చేస్తే వెంకట ఏం చేసి ఆయన అన్నం తిందండి ఓ అన్నం తిందని వడ్డించడం అనేసి పక్కకు పోతాం. అది కూరదండి సరే ఎలాగ అన్నం వడ్డించడం కూర ఎవడని చెప్తే ఎవడో వడ్డించారు చివరికి ఖాళీ ప్లేట్ ఏమంటుంది దాంట్లో సరదాగా అనకూడదు నిజంగా నాకు ఇది ఎక్కర్లేదు అది ఒక రకం. రెండోది అది నిజమా నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను అని ఉద్దేశంతో అనొచ్చుకోండి అప్పుడు కూడా రిజల్ట్ వస్తుంది. ఇలా చెప్పుకుంటున్న విని మీకు తెలిసిన కాదు ఒకడు చెట్టుకి కూర్చున్నట్టే నా నోట్లోకి అన్నం వస్తుందని చెప్పాడు పురాణం నేను అన్నం తిన్నాను ఎలా వస్తుందో చూస్తాను ఎవరు కనబడకుండా చెట్టు మీద దాక్కుంటాయి ఎవరు కనబడకుండా అడవిలో చెట్టు మీద ఎక్కి కూర్చున్నాను సరిగ్గా ఆ చెట్టు దగ్గరికి బయట వేరే ఊళ్ళ నుంచి వెళ్ళేవాడిని అక్కడ ఆగి అన్నం తిని అన్నం మిగిలిపోయింది ఇట్లా వదిలేస్తే ఏ ఓటు తింటే అన్నలో పిగిలిపోయింది వాడు వదిలేస్తే వాళ్ళు వెళ్ళిన వెంటనే దొంగలు వచ్చారు. దొంగలు వచ్చి వాళ్ళు వస్తువులన్నీ పంచుకోవడానికి అంత రెడీ ఇలా ఇలా చూస్తే అక్కడ అన్నం కనిపించింది. అన్నం ఉంది ఇక్కడ మన దగ్గర దొంగలం అని తెలిసి ఎవరికో ఇక్కడ వస్తామని ఊహించుంటాడు. అన్నం పెట్టాడు తింటే చచ్చిపోతాం కాబట్టి ఇది పెట్టాడు కాబట్టి వెక్కడ్రా వాడు ఎక్కడ ఉన్నాడు అందరూ అన్ని చెట్లు ఎక్కుతారు చివరికి అదే చెట్టు మీ పైన ఉంటుంది. ఏ ఇప్పుడు మాకు అన్నం పెట్టి చంపేసి మా ఆస్తితో దోచేద్దాం అనుకున్నాం మా ఆస్తి కష్టపడి చంపండి బాబు నాకు అవేం తెలియదు నోరు పోయి నోరు తెలుస్తా తర్వాత అని చెప్పి వాడు నోరు తెచ్చి నోట్లో వాడు చిన్నంత ఇప్పుడు వాడు అన్నం పెట్టావు నిజం చెప్పండి అప్పుడు వీళ్ళు చచ్చిపోకుండా ఉంటుంది చూసి వాళ్ళు తింటారు తింటే ఏంటి కదా ఇక్కడ ఎదురు కూర్చున్నాడు ఇలా ఉండి నేను భగవంతుడు చెప్పింది నమ్మటానికి వచ్చి కూర్చున్నాను మీరు వచ్చి నాకు ఆ జ్ఞానం ఇచ్చారంటే మీకు నమస్కారం అండి. వాళ్ళు చిన్న కుర్రాడికి ఇంత ఆలోచన ఉంటే నోట్లో వచ్చి భగవంతుడు అన్నం పెట్టి మనకెందుకు ఇవ్వడం చెప్పి వాళ్ళు దొంగతనం మార్చారు వాడితో పాటు వాళ్ళకి లాభం జరిగింది చూసారు. అలాగా మనం నమ్మకం కలగటానికి అడగచ్చా నువ్వుంటే నాకు కనిపించు నువ్వుంటే నాకు కనిపించేది నువ్వున్నావు కనిపించాను లేకపోతే నువ్వుంటే కనిపించాలి అడగకపోతే రాను. అలాగే ప్రతిదీ కూడా జస్ట్ ట్విస్ట్ చిన్న తేడాతో ఈ మొక్క మారిపోతుంది. అలాగే ఓంకారం కూడా అకారం 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 అంటే ఇంకొక యాంగిల్లో చెప్తాను అదేంటంటే భౌతికమైన సూర్యుడు మకారం సూర్యుడు వెనకాల ఉన్న ప్రాణం శక్తి ఏదైతే ఉందో మనస్సు కనుక ఒకారం అసలైన సూర్యుడు ఆత్మ ఏదైతే ఉందో అది అకారం అకారాన అక్షరస్సు అక్షరాన అకారస్సు. అందుకని మనం అకారం అంటే పూర్తిగా విశ్వం అంతా నిండిన ఆత్మని అకారంతో మనం కొలుస్తున్నాం అన్నమాట అలాగే పిలుస్తున్నాం లేదు. అలాగే ఉకారం అంటే విశ్వం అంతా ఆయన ప్రాణశక్తి పనిచేస్తుంది ఆయన శక్తి తప్ప ఇంకో శక్తి లేదు అసలు. కాబట్టి ఉకారం అంటున్నప్పుడు అంతమైన ప్రాణశక్తితో మనం ఒకటవుతుంది. మకారంతో ఏం చేస్తాం భౌతిక సూర్యుడు ఏం చేస్తున్నాడు? భౌతిక సూర్యుడి నుంచి వచ్చే వెలుగు ఆ వేడి వల్లే మనం అందరం బతికి ఉంటున్నాం కదండి. కాబట్టి మూడోసారి మనం మకారంలో తర్వాత ఒకారంలో మకారం అంటున్నప్పుడు భౌతిక సూర్యుడికి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు లక్షణాలు అవుతుంది. సూర్యుడు అయిపోతుంది, మనందరం సూర్యుళ్ళమే. ఎందుకంటే ఆ సోలార్ స్పార్కే మనందరిలో ఆత్మగా ఉంది. సోలార్లో అంటే సూర్యుడిలో ఉన్న ఆ విశ్వ ఆత్మ సూర్యుడిలోంచి వచ్చింది, జీవాత్మగా అందరిలో ఒక్కొక్కటి ఉంది. అది ఖచ్చితంగా దీపం వెలిగించినప్పుడు ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది, దాంట్లో ఏదైతే తేడా ఉంటుంది. అందుకే దీపం వెలిగించింది. సూర్యో జ్యోతి జ్యోతి సూర్య స్వాహ మంత్రంతో మనం దీపం వెలిగిస్తాం. సూర్యుడు ఎక్కడ ఉన్నాడంటే ఎక్కడ దీపం ఉందో అక్కడ సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు ఆకాశంలో ఉన్నాడు, ఆకాశంలో ఉన్న సూర్యుడు మన ఇంట్లో మన దగ్గర మన పక్కనే ఉండాలంటే దీపం వెలిగించాలి. సూర్యుడికి ఎన్ని లక్షణాలు ఉన్నాయో, ఎంత శక్తి ఉందో, ఏ జ్ఞానం ఉందో అంతా దీపంలో చేస్తున్నాం. దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే, అది మంత్రం. కాబట్టి దీపం పెట్టామంటే అర్థం ఇంత వచ్చిందా, ఎవరన్నా దీనికి ఉన్నా ఇలాంటి సాధన చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు? బాబా గారే దీపాలు పెట్టి ఉంటున్నాడు, నందదీపం దానికి పేరు. ఆయన ముట్టుకోబెట్టి నేను చూస్తాను అంటే అక్కడ దీపాలుగా ఉన్నాయి, దీపాలు ఉన్నాయి. మనం కూడా దీపాన్ని మనం ఎప్పుడన్నా ఆ దృష్టితో చూసాం, దేవుడు చూసాను అన్నీ వెలిగించండి. తర్వాత ఏం చేయాలి గమనంగా చేసుకుంటూ వాడు అంటే వాడు ఆగటం ఆ చేయి పగడం, ఏం చెప్పుకోవడం తెలుసుకున్నాడు వింటాం, మనకు వచ్చిందో లేదో చూసుకోవడం ఏమి ఉండవు. అందుకని ఏమవుతుంది, దీపం వెలిగించిన వాడే వెలిగిస్తాం ఇంకా ఆడవాడు. కానీ దీపం వెలిగించగానే చోటంతా వెలుగు వస్తుంది, వేడి వస్తుంది. దీపయజ్ఞం చేసేటువంటి మామూలు యజ్ఞం చేసినంత వేడి వస్తుంది. ఇదంతా కూడా ఎప్పుడైనా చూసారా, ఒక్క ఐదు దీపాలు ఎక్కువ పెట్టేయక్కలేదు. ఓ ఐదు వర్షాలు పెట్టేసి ఐదు నాలుగు ఇరవై లేకపోతే ఆరు నాలుగు ఇరవై నాలుగు యజ్ఞ కూడా పెట్టినట్టు ఇరవై నాలుగు వర్షాలు పెట్టి చేసేవాడి బాగా వేడి వస్తుంది కాదు. ఐదే దీపాలు పెట్టి కూడా ఇతరే యజ్ఞం మనం దీపయజ్ఞం చేస్తే అంత వేడి అంత హాలకి వస్తుంది. ఖచ్చితంగా బయట వాళ్ళకి కూడా తెలుస్తుంది. మామూలు హోమం చేస్తే ఎంత ఎఫెక్ట్ ఉంటుందో గురువు గారే ఇచ్చారు స్వయంగా. ఇది నేను ఇస్తున్నా అది మానేసేయండి చేయండి అంటే అది బాగుంటుందండి, ఇదే చేస్తాం అన్నవాడు బోర్డు ఇప్పటికీ అదే పట్టుకు వెళ్ళాడుతున్నాడు. దీపయజ్ఞమే వదిలేసేది, యుగయజ్ఞమే మనం యుగయజ్ఞం చేయండి, దీపయజ్ఞం ఎప్పుడు కూడా హోమం చేస్తున్నాం. అదో ఫ్యాసినేషన్, అలాంటి ఫ్యాసినేషన్ ఉండకూడదు. వద్దు అంటే మానేయాలి, అంతే చెయ్యంటే చేయగలుగుతుంది అది బాగుంటుందండి, ఇదే చేసుకోరు. అందుకని ఓంకారం అకారం ఉకారం అకారాలతో చేస్తున్నప్పుడు మనలో ఉన్న గురువు దగ్గరికి వెళ్తున్నామని భావన ఒకటి. అక్కడ పూజించుకోవాలి ఇంకా ఆయన ఏమి ఇస్తాడో తీసుకోవడం రెడీ. ఆయన ఏమి ఇస్తాడో ఎప్పుడు ఒక్కటే ఇస్తాడు, జ్ఞానం. జ్ఞానికి భగవంతుడికి తేడా లేదని కృష్ణుడు చెప్పాడు. అందుకని జ్ఞాని అని ఎవరైతే అన్నారు ఆయనే భగవంతుడు, ఆయనే గురువు. కాబట్టి మనకేమి ఇస్తాడంటే మన మాస్టర్ లెక్చర్స్ మీరు చదివేవాడి కానీ వినవాడి కానీ మిమ్మల్ని అందరూ నేను గురువు చేయదలుచుకున్నాను అని చెప్పారు. అవునే కాదు, ఆ సర్వజ్ఞత్వం ఆ సర్వసమర్థత్వం సర్వవ్యాపకత్వం మీకు ఇవ్వదలుచుకున్నాను గురువులు కండి మీరు. శిష్యుడిగా ఉండండి నేను ఎప్పుడే చెప్పాను. మరి గురువు
అంటే మనము కల్పతికి ఇక్కడ నాదయోగం
కల్పతి
వరకు మనం ప్రాక్టీస్ చేస్తాము, తర్వాత కల్పతి టు కల్పతి
జ్యోతి 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 అవుతాడు సార్.
తగలకుండా గుర్తుండి మళ్ళీ ఓకారం చేస్తాడు
కదా. మీరు తెలుసుకోవాలి కొంచెం దగ్గర రెండు పర్వాలేదు, కుర్చీలో కూర్చోండి.
కింద కూర్చోవడం కష్టమైతే ఆయన కుర్చీలు కూర్చోండి, చిన్న కూర్చోదు ముందే కూర్చోవాలి. అక్కడ
ఏ మమ్మల్ని ప్రీతాత్మ సేవ చేస్తారు.
ఎందుకోసం ఏకాగ్ర ఎందుకోసం మేడం కొంచెం ఇలా ముందరగా ఉంది మరి ఇలా కాదు మాస్టర్ ఒక మాట ఏంటంటే భలే చెప్తాను మీరు అలా కూర్చున్న పోయిన పైన ఎవరు అలా కూర్చున్నారో లేదా ఎలా కూర్చున్నవాడు అలా బయట అలా కూర్చున్నారు అలా బయట ముందర కొండాలి అది ముందరికి వంగకుండా వెనక్కి వంగకుండా కూర్చుంటే ఆ పొజిషన్ స్థిరంగా ఉంటుంది జస్ట్ అలాగే పైకి లేవలేదు అలా కాకుండా ఇలా ముందర వంగి అనుకోండి ఇలా లేవరు ఇలా ఉంటే ఇంకెక్కడ లేకపోతే ఉంటే వేసేది ఏం లేదు వెళ్ళిపోతే ఆల్రెడీ స్ట్రైట్గా ఉంది ఇంకా పైకి ఇలా అన్నామంటే కొత్త వెళ్ళిపోతుంది రావాలి రాదు మనం ఇప్పుడు అందుకని వెళ్ళిపోతు నిఖాయిగా ఉంటుంది మేడం మూడు ఒకే స్ట్రైట్ లైన్ మళ్ళీ కళ్ళు ముందుకుని హృదయంలో మన దృష్టి ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎక్కడన్నా అమృతంగా రాసుకున్నాం అనుకోండి లేకపోతే ఉడుకులో రాసుకున్నాం ఉడుకులో అనేది తెలిసిన చల్లగా ఉంటుంది రాసుకుంటే మనకి సెన్సేషన్ ఫీల్ అవుతాం చల్లగా ఉంటుంది వెచ్చగా ఉంటుంది కదా అలాగా ఫిజికల్ హార్ట్ ఇక్కడ అంటే ఇక్కడ ఉండదు మధ్యలోనే ఉంటుంది కానీ కొట్టుకోవడానికి ముందు తెలియదు స్టెప్ పెట్టి ఎడమవైపు ఉన్నట్టు తెలుస్తుంది ఇది కాకుండా ఆధ్యాత్మిక హృదయం ఎప్పుడు కూడా కుడివైపు ఉంటుంది అని చెప్తారు చూసిన వాళ్ళు అలాగా మన హృదయంలో ఆధ్యాత్మిక హృదయంలో మనకి ఏ భాష పెట్టుకుంటున్నా ఆధ్యాత్మిక హృదయం ఉన్నా కుడివైపు హృదయం ఉన్నా లేకపోతే హృదయం ఉన్నా ఒకటే కన్ను ఒకటి ఏది నచ్చితే చెప్పుకోవచ్చు అక్కడ పరమ ప్రేమస్వరూపుడు పరమదయాస్వరూపుడు అవ్యాధి కరుణ అవ్యాధి కరుణ అంటే దానికి కారణమే ఉండదు వాళ్ళ పద్ధతి అది సూర్యుడు ఎలా వెళ్ళి ఎలా ఎప్పుడు రాగానే ఎదిరించుకుంటూ ఉంటాడు అలా వాళ్ళు కరుణ అనేదంటే ఎప్పుడు అలా పంచుతూ ఉంటారు అందరికీ ఇంకేం పనులేదు జ్ఞానాన్ని అలా పంచుతూ ఉంటారు అదే పని అలాగే ప్రేమని పంచుతూ ఉంటారు అదే పని అలాగే శక్తిని ఇస్తూ ఉంటారు అదే పని అలాగే అనంతమైన శక్తి స్వరూపుడు అనంతమైన ప్రేమ స్వరూపుడు అనంతమైన జ్ఞాన స్వరూపుడు అనంతమైన కారుణ్యము అనంత దయాముక్తి సర్వజ్ఞుడు సర్వజ్ఞాపుడు సర్వసమర్థుడు ఆది మధ్యాంతరం సర్వభూత మహేశ్వరుడు సర్వభూతములు అంటే మనలో ఐదు భూతాలు ఉంటాయి అన్నిటికీ ఏదైనా ఉండదు అంటే మన అగ్ని అలాగే మన వాయువు మన జలం మన భూమి మన ఆకాశం వీటన్నిటికీ కూడా ఆయన నియమించగలరు అలాగా మనలో ఉన్న సకల సద్గుణ స్వరూపుడు గుణాదీతుడు నిర్గుణుడు ఇది కూడా ఆయన ఇలాంటి వాళ్ళు మన హృదయంలో ఉన్నాయి అలా కళ్ళుస్తుంది ఒక పది నిమిషాలు చేద్దాం ఐదు నిమిషాలు గ్యాప్లో మళ్ళీ నెక్స్ట్ కార్యక్రమం కాదు కడి ఉంచుకొని మీ హృదయంలో ఇప్పుడు చెప్పుకున్న ఈ లక్షణాలు అన్నీ ఉన్నాయి దివ్యమైన గురువు యొక్క సాన్నిధ్యం సాన్నిధ్యం అంటే ఒక మాట చెప్పుకోవాలి మనం స్వామి ఒక మాట చెప్తారు ఏంటంటే రెండు గదులు ఉన్నాయి శ్రీరామకృష్ణ పరమతిగా ఉన్నప్పుడు గురువు గారు చెప్పిన మాట పక్క గదిలో లక్ష రూపాయలు ఉన్నాయి వీడి గదిలో ఉన్నాడు ఈ గదిలో ఉన్నవాడు ఇద్దరు ఉన్నారు దాంట్లో ఒకటి దొంగ పక్క గదిలో లక్ష రూపాయలు వాళ్ళు ఇప్పుడు వాడు దృష్టి ఎక్కడ ఈ గదిలో ఉంటుంది పక్క గదిలో ఉన్న లక్ష్యం ఇది పక్క గదిలో ఉన్న లక్ష్యం ఎలాగ వీడు తీసుకోవాలి ఎలాగ ఖాళీయాలి అనే ఆలోచన ఉంటుంది కదా అప్పుడు వాడికి ఆ గదిలో ఉన్న ఖాళీపటం కానీ శ్రీరామకృష్ణ పరమశివ గారి కానీ కనబడరు ఏం కనిపిస్తుంది దృష్టి అనుకున్న లక్ష్యం ఏది అది సాధించిన అలాగే విశ్వవ్యాప్తమైన ఈ పరమగురు ఆయన విద్య సాన్నిధ్యాన్ని నేను అనుభూతి చెందుతున్నాను అని అలా కూర్చోబెట్టి ఆ తర్వాత మనం ఇందా చెప్పుకుంటూ ఓంకారం చేస్తూ వాళ్ళ దగ్గరికి పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాల నుంచి బయటకు వచ్చి పంచ ప్రాణాల నుంచి పంచ ఉపప్రాణాల నుంచి బయటకు వచ్చి మనస్సు బుద్ధి చిత్తం అహంకారం అనే వాటిల్లోంచి బయటకు వచ్చి ఇవన్నిటికి ముక్తమైన మన స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిలో మనం శ్రీ గురు చరణాలని ఆశ్రయిస్తాం ఆ ముక్తమైన స్థితిలో ఉన్నప్పుడు రెండు రకాలు ఉండొచ్చు. ఒకటి శ్వాస ఆగిపోవచ్చు, ఆలోచన రాకుండా ఉండవచ్చు. మూడోది కూడా ఉంటుంది, ఏంటంటే కళ్ళకి ఒక రంగు కనిపిస్తుంది. అది నేను చెప్పాను కదండి, సెల్ఫ్ సజెషన్ లేకపోతే ఆటో సజెషన్ అంటే వెంటనే మీకు ఆ రంగు కనిపించవచ్చు. అంటే నా రంగు చెప్పను, మీకు రంగు కనిపిస్తే మీకు చెప్పండి. కళ్ళు మూసుకోండి, ఇది కూడా చెప్పి కళ్ళు మూసుకోండి. పర్వత్రయం స్ఫురతుడు, పర్వం జ్ఞానస్ఫురతుడు, పర్వ దయాస్ఫురతుడు, అనంత శక్తి స్వరూపుడు, సర్వకారణ కారణం పరబ్రహ్మవతి గురు యొక్క సాన్నిధ్యాన్ని మనం అనుభవిస్తున్నాం. మనస్సులోనే ఓంకారం అనుకుంటూ గాలి వేసాలి. ఇప్పుడు గాలి నిచ్చరమైపోయిన తర్వాత శ్రావ్యంగా అందరం ఒకేలాగా ఒక్కళ్ళే ఓంకారం అంటున్నారని అన్నంత చక్కగా ఓంకారాన్ని ఉచ్చరించాలి. మొదట గట్టిగా, తర్వాత ఇంకొంచెం తక్కువ గట్టి అంటే లౌడ్ వాయిస్ అంటున్నాం, కొంచెం తక్కువ సౌండ్ వస్తుంది, తర్వాత ఇంకా బాగా తగ్గుతుంది. ఇలాగే మూడు రకాలుగా ఒకసారి చేస్తాం. ఈ ఓంకారం చేసే ముందు శ్వాస లోపలికి వెళ్తుంది, బయట వస్తుంది, మళ్ళీ లోపలికి వెళ్తుంది, మళ్ళీ బయట లోపలికి వెళ్తుంది, బయట వస్తుంది. కానీ గమనించండి, జస్ట్ మూడు సార్లు గమనించండి. స్పందనలు గమనించండి, స్పందనలు ఎక్కడ నుంచి వస్తున్నాయో గమనించండి. ప్రశ్న వేసుకుంటుంది, స్పందన ఎక్కడి నుంచి వస్తుంది అంటే తెలుస్తుంది.
ఇస్తే అటెంటివ్గా వెళ్ళండి, తవన కనిపిస్తే అటెంటివ్గా చూడండి, వినిపిస్తే ఎక్కడి నుంచి వస్తుంది శబ్దం, ఎలా కనిపిస్తే ఎక్కడి నుంచి కనిపిస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది,
అలాగే ఉండొచ్చు లేదు తిరుగుతూ వినాలనిపించచ్చు, మౌనంగా ఉండండి.